శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. ఈ ప్రాంతానికి వచ్చి సుమారు 5-6 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఈ ప్రాంతం యొక్క భక్తుల కోరిక మీద ఇక్కడికి రావటం జరిగింది. నేను ఈ మధ్యన గురువుని తేలి కింద పెట్టి గురువుని తేలిని గురువు కింద పెట్టుకున్నాం. మేము జిన్నూరులో ఆ తేలి కథ చెప్పాం. హైదరాబాద్ భక్తులు కూడా తేలి కథ వినిపిస్తాం. ఆ తేలి కథ ఏంటంటే, అంటే మన గురువుకి సరిపోతాడు ఆ తేలు. మన శిష్యులు ఆయన గురువుని తేలి గురువును. ఒకసారి తేలి చిన్న నది ఒడ్డిన, బాగా పెద్ద నది కాదు, చిన్న నది ఒడ్డిన అటు ఇటు తిరుగుతాను. తిరుగుతుంటే ఆవల ఒడ్డి కనిపిస్తుంది, నది యొక్క ఆవల ఒడ్డి కనిపిస్తాను. కనిపిస్తుంటే దానికి ఆవలకి వెళ్లాలనే, ఆవల ఒడ్డికి వెళ్లాలనే సంకల్పం వచ్చింది. ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్లాలనే సంకల్పం వచ్చింది. నీటిలో ఈదలేదు తేను, తేలు నీటిలో ఈదలేదు. సరే ఉపాయం ఆలోచిస్తాను, ఉపాయం ఆలోచిస్తుంటే తాబేలు నీటిలో ప్రవహిస్తే, నీటి ప్రవాహంలో వస్తే ఒడ్డుకు వచ్చాగి తాబేలు. అయితే తాబేలు నాకు ఆ వైపుకి వెళ్లాలనుంది, నదికి ఆ వైపుకి వెళ్లాలనుంది, నాకు నువ్వు చూపించడం లేదు, కనిపిస్తాను కానీ ఎలా వెళ్లాలో నాకు చేయటం లేదు, నాకు ఈత చేత కాదు అని చెప్పి తాబేలు నేను నీ పెంకి మీద కూర్చుంటాను, పెంకంటే వీపు మీద, నీ వీపు మీద నేను కూర్చుంటాను అని చెప్పి నన్ను తీసుకెళ్లి ఆవల ఒడ్డును దింపే నీకు నేను కృతజ్ఞరాలుగా ఉంటాను, నాకు ఈ ఉపకారం చేసి పెట్టు అని తేలి తాబేలిని అడిగింది. నేను నిన్ను తీసుకు వెళ్ళను, ఏం చేయాలంటే నీ కుట్టే స్వభావం, నీ అలవాటు అది. నీ అలవాటు ఏంటంటే తేలి ఏం చేస్తాను, మనం ఏం అపకారం చేయగలదు, అపకారం చేయబడి కుట్టేస్తుంది. తేలికి మనం అపకారం చేయక్కర్లేదు, అది కొడుతుంది. అయితే అది నేచర్, అది ఏమిటది దాని నేచర్, దాని స్వభావం అటువంటి. నేను నిన్ను తీసుకు వెళ్ళను, ఎందుచేతంటే నీకు కుట్టి అలవాటు ఉంది, నేను నా వీటి మీద తీసుకెళ్తున్నావు, నన్ను కొట్టడం ప్రారంభిస్తే నేను ఆ బాధ భరించలేను, అదే నేను నమ్మకూడదు. నువ్వు తేలిని ఎవరు నమ్ముతారు, నిన్ను నమ్మకూడదు, నేను నీ నమ్మను, తీసుకు వెళ్ళను అని చెప్పింది తాబేలు. అంటే తేలి అంది, నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ బాగుంది, కానీ నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావు, మామూలుగా మా కుట్టి అలవాటు మాట ఉన్నమాట నిజమే, కానీ నువ్వు మాకు ఉపకారం చేస్తున్నావు, నాకు ఉపకారం చేసిన వాళ్ళని ఎవరైనా కొడతారా, నువ్వు నాకు ఉపకారం చేసినప్పుడు నిన్నెందుకు నేను కొడతాను, మామూలుగా కుట్టి అలవాటు ఉన్నమాట నిజమే, కానీ నిన్ను కొట్టను, ఏం చెప్పి నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు, హెల్ప్ చేసేవాళ్ళని ఎలా కొడతావమ్మా అంటే, అంటే నేను నీ స్వభావం అటువంటిది, నేను నమ్మటానికి వీల్లేదు. తాబేలు ఏమందంటే, ఈ తేలితోటి నీ స్వభావం అటువంటిది, నువ్వు నిన్ను నమ్మటానికి వీల్లేదు, నిన్ను ఎలా నమ్ముతాను నేను కొట్టనని చెబుతున్నావు, నిన్ను నమ్మటానికి వీల్లేదు, అందుచేత నేను తీసుకు వెళ్ళాను. నేను నాకు ఈ సహాయం చేసి పెట్టినవు, ఈ సహాయం చేసి పెడితే నేను నీకు మాట ఇస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను, కొట్టనని. అందులో నాకు ఆవల ఒడ్డికి తీసుకెళ్లి సహాయం చేసేటప్పుడు నేను నిన్ను ఎందుకు కొడతాను అని మళ్ళీ ఇదికి చెప్పి ఆర్గ్యుమెంట్ కూడా తేలి చెప్పింది. ఆ తేలి చెప్పిన మాటలు తాబేలు నమ్మింది, ఆ తేలి చెప్పిన మాటలు తాబేలు నమ్మింది. అయితే నా వీటి మీద కూర్చోను, తేలి వీటి మీద పెంకుంటుంది, తాబేలు వీటి మీద పెంకుంటుంది, నా వీటి మీద నువ్వు కూర్చో, నిన్ను జాగ్రత్తగా ఆవల వైపుకి తీసుకెళ్తాను, గట్టిదాకా చేరుస్తాను, అక్కడి నుంచి నువ్వు పాకి వెళ్ళిపో, నువ్వు నీ పెద్ద నీ గమ్యానికి నువ్వు వెళ్ళిపో అని ఇద్దరు రాజీ పడ్డారు. ఆవిడ తీసుకెళ్ళటానికి ఇవిడ కొట్టకుండా ఉంటాను. ఇది అది బాగా పెద్ద నది కాదు, చిన్న నది. కొంత దూరం మధ్యలోకి తీసుకెళ్ళింది, ఇంకా ఎంతో దూరం లేదు వెళ్ళిపోతాం. దాని స్వభావం తేద ఏం చేస్తానంటే దాని స్వభావం ఉబ్బికి పైకి వస్తాం, కుట్టేద్దాం కుట్టేద్దాం, తావేళ్ళని కొడదాం. అంటే దాని స్వభావం నేచర్ ఎక్కడికి పోతుంది అంటే ఎలక తోలిని ఎన్ని సబ్బులు పెట్టి కడిగినా తెలుపు రాదు, నల్లగాని అంటాం. ఇది ఎలక తోలి ఎలకను కడగను బాగానే సునిపిండి పెట్టి ఎలాదేమో ఇలాగ సబ్బు సోపులు పెట్టి కడగండి, అవి ఎలక తోక నల్లగానే ఉంటుంది కానీ మీరు తోమారని తెల్లగా రాదు. ఏంటంటే భయపడుతుంది అలాగ ఉంటాం ఎరుక. అలాగే వీడి స్వభావం ఏంటి, కొట్టడం కొట్టమని కొట్టమని లోపల నుంచి అప్రేరణ వస్తాం. జీవితం అంతా అలవాట్లు వేగం. ప్రపంచంలో ఉన్న హ్యూమన్ యాక్టివిటీ అంతా కూడా ఒకటి హ్యాబిట్స్, రెండు డిజైర్స్. మన ఇండియాలో ప్రపంచంలో మీరు ఏ మూలకెళ్ళి చూడండి, అలవాట్ల కోసం డబ్బు సంపాదించుకుంటారు, కోరికలు నెరవేర్చుకోవడం కోసం డబ్బు సంపాదించుకుంటారు. ఒకటి హ్యాబిట్స్, రెండు డిజైర్స్. కొంతమంది కోరికలు లేకపోయినా వాళ్ళ అలవాట్లు సాటిస్ఫై చేసుకోవడానికి డబ్బు సంపాదించుకుంటారు. కొంతమందికి అలవాట్లు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఈ కంప్యూటర్ వాళ్ళు కొంతమంది 60,000 70,000 జీతాలు సంపాదించుకుంటూ చివరి వారంలో అప్పులు చేస్తూ ఉంటారు. నెలకు 60,000 వచ్చిన వాళ్ళు కూడా చివరి వారంలో అప్పులు చేస్తూ ఉంటారు. ఇంత అంత అవసరం ఏంటి? బట్టలకు ఎంత అవుతుంది? మనం తినే అన్నానికి ఎంత అవుతుంది? మనం ఒకవేళ ఇంట్లోనే అద్దెకుంటే అద్దెమటికి ఎంత అవుతుంది? ఏదో అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. అలవాట్లు ఖర్చు పెట్టేసి చివరి వారంలో అప్పులు చేసి మొదటి వారంలో తీరుస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఆ రకమైన జీవితానికి అలవాటు పడిపోతారు. అలవాట్లు లేకపోతే నీకు ధనం ఏమది, ఎక్కడ ఏ గూట్లో వేసిన డబ్బు ఆ గూట్లోనే ఉంటుంది. డబ్బు ఏం చేసుకుంటారు మీరు అలవాట్లు లేవనుకోండి? మీరు తిండికి బట్ట క్యాలిక్యులేట్ చేసుకుంటే తిండికి బట్టకి పెద్ద ఎక్కువ అవ్వదు. అలా అంచేది అలవాట్ల కోసం ప్రపంచంలో కొంతమంది డబ్బు సంపాదించుకుంటారు, కొంతమంది వాళ్ళ కోరికల కోసం సంపాదించుకుంటారు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం డబ్బు సంపాదించుకుంటారు. అయితే ఈ కర్మలన్నీ కూడా ఇవన్నీ కూడా ఎవరు ఏ పని చేసినా అక్కడ డిజైర్ అయినా ఉండాలి, లేదా అలవాట్లను ఉండాలి. అంటే మీకు 10 కోట్లు ఉన్నాయని కొన్ని 100 కోట్లు సంపాదించుకోవద్దు నా కోరికనే అక్కడ ఉండాలి, లేదా నీ అలవాట్లు నెరవేర్చుకోవడానికి సంపాదించుకుంటారు. ఒకటి కోరిక, రెండు అలవాట్లు. మన దేశంలో ప్రపంచం అంతేలా. అది శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, మీరు సన్యాసుల మటుకి కామ్యకర్మలు గృహస్థులు చేసుకోవచ్చు, గృహస్థుల మటుకి కోరిక పెట్టి ఏదో పనులు చేసుకోవచ్చు, లేదా ఎంచంద్ర వాళ్ళకి పొట్ట ఉంది పొట్ట వాళ్ళు కదా. సన్యాసుల మటుకి కామ్యకర్మలు చేయకూడదని చెప్తారు. సన్యాసి కర్మ చేయొచ్చు కానీ కోరికతోడు చేయకూడదు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, తర్వాత ఏమో కామ్య కర్మలు. కర్మలు మూడు రకాలు. కర్మలు మూడు రకాలంటే మనం రోజు స్నానం చేస్తాం, అన్నం తింటాం, ఇలా ఆఫీస్కి వెళ్తాం, ఉద్యోగం చేసుకుంటాం, ఇవన్నీ నిత్య కర్మలు. ఇది మనకి తప్పదు, సన్యాసికి తప్పదు. తర్వాత నైమిత్తిక కర్మలు అంటే ఎప్పుడు అవసరాన్ని పడిచే, మీ ఇంట్లో పెళ్లి అయిందనుకోండి, అది నిత్య కర్మ కాదు. అంటే నిమిత్తం మాత్రం చేసే కర్మలు నైమిత్తిక కర్మలు. దానికి అదనంగా రోజు ఉండదు నైమిత్తిక కర్మ, అది దానికి అదనంగా ఏదో కొన్ని పనులు చేయాలి. అది మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే అదనంగా ఏదో నిమిత్తం మాత్రం చేసే పని నైమిత్తిక కర్మలు అంటారు. సపోజ్ మీ ఇంటికి బంధువు వచ్చాడు అనుకోండి, వాడికి మర్యాద చేసి భోజనం పెడతారనుకోండి, అది నైమిత్తిక కర్మే. రోజు బంధువు రాడు, బంధువు వచ్చాడు కాబట్టి ఆ రోజున అదనంగా కొంత పని ఉంటుంది, పని చేస్తారు. ఇది సన్యాసి చేయొచ్చు, మనం చేయొచ్చు. కామ్యకర్మలు సన్యాసి చేయకూడదన్నారు ఆచార్య స్వామి. కామ్యకర్మలు అంటే శరీరం ఏదో కర్మ చేస్తూ ఉండాలి, అంటే దాని స్వభావం శరీరం అలా ఏదో అలా పని చేస్తూ ఉండాలి. అంటే అది మనం చెడ్డ పని చేసే బదులు మంచి పని చేయడానికి అలవాటు పడితే మనసు చెడు వైపు నుంచి మంచి వైపుకి వచ్చేస్తుంది. మీకు ఎవరికైనా చెడ్డ కర్మ చేసే అలవాటు ఉందనుకోండి, అది మీరు మంచి కర్మలు చేయగా చేయగా మీకు ఆ చెడ్డ కర్మను విడిచిపెట్టేస్తారు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, ఒక దూడ ఎండుగడ్డి తింటంటే ఆ ఎండుగడ్డి మానది, నాకు పచ్చగడ్డి అలవాటు చేస్తే ఎండుగడ్డి మానేస్తున్నాను. ఎండుగడ్డి కూడా పచ్చగడ్డి మీరు అలవాటు చేసినా కొంతకాలం ఎండుగడ్డికి వెళ్ళినా దీని పచ్చగడ్డి రుచి తెలిసాక ఎండుగడ్డి తినడం పూర్తిగా మానేస్తుంది. అంచేది అలవాట్లు మనం కొంచెం మంచి అలవాట్లు చేసుకుంటే భగవద్గీతలో భగవంతుడు ఏమన్నారంటే అనేక జన్మలు మీరు పుణ్యకర్మలు చేస్తే కాని సత్కర్మలు చేస్తేనే కాని ఆ సత్కర్మలు కూడా నిష్కామంగా చెయ్యాలి. సత్కర్మలు చెయ్యాలి కానీ నిష్కామంగా చెయ్యాలి. అప్పుడు కాని ఆత్మజ్ఞాన సముపార్జన వైపుకి మీ ముఖం తిరగదు. అంటే భగవంతుడి యందు విశ్వాసమే కలగదు. మీరు సత్కర్మ మీకు అందరికీ భగవంతుడి మీద విశ్వాసం కలగటం మీరు అనుకున్నాను తేలిక కాదు. మీ స్వభావం అంత తేలిగ్గా కలగనివ్వదు. అంటే మనకి జన్మాంతరంలో సంస్కారాల వాసనలు ఉంటాయి. వేగం ఈశ్వరుడి పట్ల, ఈశ్వరుడు చెప్పిన వాక్యమేది కాదు ఈశ్వరుడి పట్ల కాదు, మనకి విశ్వాసం తేలిగ్గా కలగదు. అనుకుంటూ మనం అందరం విశ్వాసపాత్రులని అనుకుంటాం కానీ అంత తేలిగ్గా కలగదు. ఎన్నో సత్కర్మలు చేస్తుంటారు, ఆ సత్కర్మలు కూడా నిష్కామంగా చేస్తుంటారు. ప్యూరిఫికేషన్ లీడ్స్ టు గాడ్లైజేషన్. వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా మతాలతోటి కులాలతో సంబంధం రాదు. ఎవడైతే పవిత్రుడు కాదు, ఎవడైతే పరిశుద్ధుడు కాదు, వాడికి పరిపూర్ణత రాదు, పర్ఫెక్షన్ రాదు. అది మనం సత్కర్మ చేయటం నిష్కామంగా చేయటం ఎందుకంటే మనం ప్యూరిఫై అవ్వాలి. సాధన అంటే ఏమిటి? మీరు ధ్యాన యోగంలో ప్రయాణం చేయండి, కర్మయోగంలో ప్రయాణం చేయండి. ఏ యోగాన్ని అవలంబించి మీరు వెళ్ళినా మనం పవిత్రులు అవ్వాలి, ఆ హోలీనెస్ రావాలి. తర్వాత లేదు లేదు భగవంతుడు లేడు 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 అన్న వాడితో సహవాసాలు తగ్గించుకోవాలి. ఉన్నాడు అని వాడితో సహవాసాలు చేయాలి కానీ లేడు లేడు అనుకున్న వాడితో సహవాసాలు చేయకు. సహవాసాలు ఒకవేళ ఉంటే తగ్గించుకోవాలి. ఒకసారి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి ఆయన చదువుకునే రోజుల్లో దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని అంటూ ఉండవు. ఆయన పద్ధతిలో ఆయన సమాధానం చెప్పారు. భగవంతుడు అనేవాడు, ఈశ్వరుడు అనేవాడు, బ్రహ్మం అనేది ఉంది. నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావు, ఆ హృదయంలోని ఈశ్వరుని అలా దర్శిస్తున్నారు, స్పష్టంగా దర్శిస్తున్నారు. అంతటా ఏదైతుందో బ్రహ్మము బ్రహ్మ, అంతటా వ్యాపించిన వస్తున్న బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మ. బ్రహ్మం అంటే గొప్పదని, బ్రహ్మం అంటే అంతటా వ్యాపించిన వస్తువుని బ్రహ్మము బ్రహ్మము అంటారు. మీకు ఉపనిషత్తుల్లో ఇది ఎక్కువ వస్తుంది. స్వామివారు కృష్ణస్వామి వారు కూడా అర్జునుడితో, అర్జున నువ్వు బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నం చెయ్యవా అన్నాడు. అంటే అంతటా వ్యాపించిన ఏ వస్తువు అయితే బ్రహ్మముందో ఆ వస్తువే నా హృదయ మధ్యంలో ఉందని, నా హృదయంలో అంతర్యామిగా ఉందని అనుభవంలోకి తెచ్చుకున్నాను అయ్యా నరేన్. ఇది ఎంగిలి మొక్కలు కాదు, అనుభవేక వైద్యమేది అని రామకృష్ణుడు చెబుతా ఉండేవాడు. ఎవరికి స్వామిజీ ఆయన అదే పాట. మళ్ళీ వచ్చాడు ఆడప్పుడు బిఏలో చదువుకున్నాడు, మళ్ళీ వచ్చి దేవుడు ఉన్నాడా లేడా అనేవాడు అదే పాట. అంటే రామకృష్ణుడు అన్నాడు, అబ్బాయి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, యూఆర్ వెరీ నియర్ అండ్ డియర్ టు మీ, యూఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, నువ్వంటే ఇష్టమే, రేపు ఇంచి మటుకు మా ఇంటికి రాకు అన్నాడు. నువ్వు బయటికి పో, నువ్వు నన్ను చెడగొట్టిలా ఉన్నావు, నువ్వు రోజు వచ్చి దేవుడు ఉన్నాడు అలా దేవుడు ఉన్నాడు ఇదేం పాట వయ్యా, నేను ఏదో నేను చాలా కాలం సహిస్తున్నాను, ఏదో నువ్వంటే ఇష్టం వల్ల సహిస్తున్నాను, ఇప్పుడు నన్ను పాడు చేసేలాగా ఉన్నావు, రేపు దేవుడు ఉన్నాడు అని దేవుడు ఉన్నాడు రోజు వచ్చి అడుగుతావంటే రేపు ఇంచి మా గుమ్మాల్లోకి రావద్దని చెప్పాడు నరేంద్రుని సందర్భం. నన్ను పాడు చేసేలాగా ఉన్నావు, నువ్వంటే ఇష్టం మీద నీతోటి క్లోజ్గా ఉంటున్నాను, చనువుగా ఉంటున్నాను, ఆ ఇష్టాన్ని నువ్వు పురస్కరించి నన్ను ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఎన్నిసార్లు అడుగుతావు నువ్వు, అది స్పష్టంగా చెబుతున్నాను కదా. అంటే వారం రోజులున్నాక మానేశాడు, రా గురువు గారు రావద్దంటే మానేసి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చానంటే నేను నన్ను నేను బలపరచుకోవడానికి, ఈశ్వరు పట్ల విశ్వాసం బలపరచుకోవడానికి మిమ్మల్ని అన్నిసార్లు అడుగుతున్నాను కానీ మిమ్మల్ని హేళన చేయటానికి కాదు అని చెప్పాడు. మొత్తమే జన్మాంతరంలో వాళ్ళకి అనుబంధం ఉంది కాబట్టి మళ్ళీ రమ్మని చెప్పాడు. ముందు బొమ్మనాడు, బయటకు బొమ్మనాడు, నువ్వు ఎవడైతే నాకెందుకు నీకు పెద్ద చదువు ఉంటే నాకెందుకు, నీకు ధనం ఉంటే నాకెందుకు నన్ను పాడు చేయడానికి సిద్ధమవుతున్నారు, పొమ్మన్నారు సార్. అప్పుడు మళ్ళీ ఇదే కారణం వచ్చినాడు, పక్కన ఒక భక్తుడు కూర్చున్నాడు. భక్తుడు కూర్చుంటే అదే నరే నర కాదు వల్ల ఈయన దేవుడు అవునో కాదు, ఎవరు రామకృష్ణుడు దేవుడు అవునో కాదు, నేను దేవుడు అనుకుంటున్నాను కాదు అనుకో, అది సమస్య అది కాదు. ఇప్పుడు ఈ గోడకి ఇప్పుడు కిటికీ ఇక్కడ గుమ్మం ఉందనుకోండి, ఈ గుమ్మలోంచి బయటకు చూస్తుంటే బయట ప్రదేశం అంతా కనిపిస్తుంది. ఈ గుమ్మలోంచి ఎలా ఎలా చూస్తున్నాం అనుకోండి, బయట అంతా ఎంత విశాలంగా ఉందో కనిపిస్తుంది. అలాగే ఈ రామకృష్ణుడనే రంధ్రం ద్వారా, ఈ రామకృష్ణుడనే వాడి దేవుడా కాదు వదిలేండి, ఈ రామకృష్ణుడి ద్వారా, ఈ రామకృష్ణుడని హోలు ద్వారా భగవంతుని చూడొచ్చు అయ్యా మనం అన్నాడు. అప్పుడు నరేంద్రుడు సాటిస్ఫై అయ్యాడు, రామకృష్ణుడి దేవుడు అనే కాదు వదిలేయి, నువ్వు రామకృష్ణుడు అనేవాడు ఒక హోల్, అది పెద్దవాడు, అది గుమ్మం లాంటి వాడు. నువ్వు ఆ గుమ్మలోంచి ప్రకృతిని ఎలా చూస్తున్నావో, అనంతమైన వస్తువు, అతీతమైన వస్తువు, అంతటా వ్యాపించిన వస్తువు, ఎంతో శక్తిగంత శక్తిగల వస్తువు, దానికి పుట్టుకలు ఎలా ఉన్నాయో చావులు ఎలా ఉన్నాయో తెలియని వస్తువు, సహజంగానే దాని స్వరూపమే శాంతి. ఆ వస్తువు నువ్వు ఈయన ద్వారా దర్శించవచ్చు, ఈయన దేవుడు అవునా కదా చర్చించేయి, ఆయన ద్వారా ఆ బ్రహ్మాండ ఆ బ్రహ్మను దర్శించవచ్చా, ఈ చర్చ ఎందుకు నువ్వు వచ్చి రోజు వచ్చి గురువు గారిని డిస్టర్బ్ చేయకు అంటే దానికి నరేంద్రుడు కన్విన్స్ అయ్యాడు, ఆయన దేవుడు అవునా కదా వదిలేయి నువ్వు, ఆయన ద్వారా అనంతంగా ఉన్న వస్తువును దర్శించవచ్చు అని చెప్పాడు. అది అది గురువు ద్వారా అది సాధ్యం అవుతుంది, గురువు ద్వారా సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, ఎక్కడ ఉన్నాం, తేలికదలో ఉన్నాం. అంటే స్వభావం మారటం కష్టం, స్వభావం నువ్వెంత మార్చుకున్నా నీ స్వభావం ఎంత మార్చుకోవడానికి ప్రయత్నం చేసినా నీ నిగ్రహం సరిపోదు అన్నాడు స్వామి భగవంతుడు. ఏమన్నాడంటే గీతలో, నీ స్వభావం మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు, ప్రయత్నం చేసినా నువ్వెంతా నీ మనస్సు అంతా నీ నిగ్రహం సరిపోదు, దానికి చాలా నియమాలు ఉండాలి, తపస్సు ఉండాలి, దానికి తపస్సు ఉండాలి, ఇవన్నీ శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్కు తపస్సు, ఇవన్నీ తపస్సులు ఉండాలి. ఎంతో తపస్సు చేస్తేనే కాని నీ స్వభావం మారదు. ఇచ్చేదంటే ఆ స్వభావం మార్చుకునేటప్పుడు కొంత పెయిన్ కూడా వస్తుంది నీకు, అది కూడా బేర్ చేయగలగాలి, ఆ పెయిన్ కూడా నువ్వు సహించగలగాలి. నీ అలవాట్లు మీరు మార్చుకునేప్పుడు కొంత అశాంతి వస్తుంది, కొంత దుఃఖం వస్తుంది, కొంత బాధ వస్తుంది, అది కూడా మీరు భరించగలగాలి. సహనం లేని వాడికి లోతులు పెరగవు, సహనం లేని వాడికి మనస్సుకి అంతర్దృష్టి కలగదు, మనస్సు అంతరముఖం అవ్వదు, అది సహనం ఉంటేనే సాధ్యం. అయితే మీరు అది శాస్త్రంలో చెప్తారు, బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. సర్వసాధారణంగా మనం పాజిటివ్గా పడుతుంటే మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనుకోండి, మనం కూడా నెగిటివ్లోకి వచ్చేస్తాం. మీరు మీ ఇంటికాడి సమస్యలు, మీరు ఇంటికాడి సమస్యలు చూడండి, మీకు ఇంటికాడ ఏమైనా సమస్యలు వస్తాయనుకోండి, మీరందరూ పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, మీ ఇంట్లో కన్నా నెగిటివ్గా మీరు అవునంటాడు కాదని ఇలా మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, మనం కూడా నెగిటివ్లోకి వచ్చేస్తాం, మనం కూడా నెగిటివ్లోకి వచ్చేస్తాం. కానీ మన దగ్గర నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా మన పాజిటివ్ యాటిట్యూడ్ కనుక కాపాడుకుంటే అప్పుడు సత్వగుణం వస్తుంది. మీరు ఎవరైనా మీరు మామూలుగా మాట్లాడతారనుకోండి, ఎవరితో వాళ్ళు ఉద్రేకంగా మాట్లాడుతుంటే మీకు కూడా ఉద్రేకంగా మాట్లాడాలని అనిపిస్తుంది. మన జీవితానుభవం మనకు తెలుస్తుంది కదా, మహాత్మా గాంధీ గారి పిల్లల్లో నలుగురి పిల్లల్లో ఒక కొంచెం తాగుడు అలవాటు పడ్డాడు. గాంధీ గారిని కొంచెం ప్రతి మాటకి ఎదిరించేవాడు, నువ్వు వెళ్ళి ఇంగ్లాండ్లో చదువుకున్నావు, నన్ను ఇంగ్లాండ్లో చదివించలేదు నీ తప్పు అన్నాడు గాంధీ గారు. ఏదో మాటలు అంటా ఉండవు, ఏదో మాటలు అంటే వాడు గాంధీ గారు అన్నారు, ఆయన మాట అన్నాడు, నేను నీకేం అన్యాయం చేయలేదు. గాంధీ గారు ఎప్పుడు వాడు తాగేసి వచ్చి నెగిటివ్ గా మాట్లాడి, గాంధీ గారు ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడి కానీ నెగిటివ్గా మాట్లాడలేదు. అప్పుడు నీకు నేనేం అన్యాయం చేయలేదు, నువ్వు అనుకుని నీ మనసులో అనుకుంటున్నావు, ఏమని నీకు నేను అన్యాయం చేశాను, నీకొకళ్ళు ఏదైనా అన్యాయం చేశాను నువ్వు అనుకుంటే మనసులో నన్ను క్షమించు అన్నాడు. ఏమన్నాడు, నన్ను క్షమించి అన్నాడు. అప్పుడు కూడా నెగిటివ్ యాటిట్యూడ్ తెచ్చుకోలేదు, ఇటువంటి సంఘటనలు కొన్ని ఎదురు దెబ్బలు ఆ హీరాలాల్ గాంధీకి తగిలాక ఆయన ఏమన్నాడంటే, మా తండ్రి గారు గాంధీయే, ఆయన మహాత్ముడు కాదు, మహర్షి కాదు. ఆయన మహాత్ముడు అవడానికి 45 సంవత్సరాలు కృషి చేస్తేనే కాని మహాత్ముడు అయ్యాడు, కాని 45 సంవత్సరాలు కృషి చేస్తే మహాత్ముడు అయ్యాడు కాని లేకపోతే మామూలు గాంధీ అన్నాడు. అంటే 40 సంవత్సరాలు నిరంతరం సాధన చేస్తే, అనేక అవమానాలు భరిస్తే, ఆయన గాంధీ మహాత్ముడి గాంధీ వేరు, మహాత్ముడు వేరు. గాంధీ మహాత్ముడు అవటానికి 45 సంవత్సరాలు పట్టిందని హీరాలాల్ అన్నాడు. అంటే అంత తేలిక కాదు స్వభావం మార్చుకోవటం. స్వభావం మార్చుకోవటం అనేది అది మనకు కూడా అనుకుంటాం స్వభావం తొందరగా మారిపోతుందని. అలవాటు యొక్క వేగం, ఆ బలహీనత యొక్క వేగం, అది అంత మనం అంతకొంత తేలిగ్గా ప్రవాహాన్ని ఆపుచేయడం. ఏం చేయ, ఎన్నో జన్మల నుంచి ఆ వేగం వస్తాం. అంటే తేలిక కాదు అలవాట్లు, ఇవన్నీ మార్చుకోవడం కాదు. అంటే మీరు మన అలవాట్లోంచి ఎంతకాలం అయితే బయటికి రాలేము, ఆ పరిమితుల్లోంచి ఎంతకాలమైతే రాలేము, ఎంతకాలమైతే బలహీనతల్లోంచి బయటికి రాలేము, అప్పటి వరకు మనకు పూర్ణ వస్తువు దర్శనం ఇవ్వదు. అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అన్నాడు, రూజ్వెల్ట్ 3 సార్లు అమెరికాకు ప్రెసిడెంట్ చేశాడు, మీరు మేము కర్మ అనుభవిస్తున్నాం, పూర్వజన్మలో ఏదో పాపం చేశాం, ఈ జన్మలో ఏదో కర్మ అనుభవిస్తున్నాం, లేదా పూర్వజన్మలో ఏదో పుణ్యం చేశాం, పుణ్యం చేస్తే ఈ జన్మలో సుఖాలు అనుభవిస్తున్నాం, ఇలా అనుకోకండి. చాలా మంది అలా అనుకుంటారు. ఏమని అనుకుంటారంటే, మేము పూర్వజన్మలో ఏదో పాపం చేశామండి, ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే, పూర్వజన్మలో ఏదో మంచి పనులు చేశామండి, ఇప్పుడు శాంతి మధ్యలో, మరి సౌభాగ్యం మధ్యలో, సంపదల మధ్యలో, సత్పురుషుల మధ్యలో ఉన్నామని కొంతమంది అంటారు. ఇలా అనుకోవటం మానేనన్నాడు రూజ్వెల్ట్. అమెరికాకి సెకండ్ వరల్డ్ వార్లో ఆయన అమెరికాకు ప్రెసిడెంట్, సెకండ్ వరల్డ్ వార్లో ఇంగ్లాండ్కి చర్చిల ప్రైమ్ మినిస్టర్. ఇలా ఎందుకు మీరు ఇలా అనుకునే బదులు, ఎవడైతే నేను అదృష్టవంతుణ్ణి, నేను దురదృష్టవంతుణ్ణి, నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నానని మీ శరీరం అనుకోవటం లేదు, మీ లోపల ఎవడో మనస్సు అనుకుంటుంది. మీరు ఇలా ఏది ఇది అనిపిస్తున్నాను అది అనిపిస్తున్నాను ఎవడనుకుంటున్నారు, మనస్సు అనుకుంటుంది. అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి, కానీ అనుకోవటం మానేమన్నాడు రూజ్వెల్ట్. ఇలా ఎన్నాళ్ళు అనుకుంటారు, ఏ జన్మకు ఆ జన్మకు బాధలు ఉంటాయి, ఏ జన్మకు ఆ జన్మ నష్టాలు ఉంటాయి, ఏ జన్మకు ఆ జన్మ ఉంటే ఆ డిఫికల్టీస్ ఉంటాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. ఇలా రోజు ఇదే పని అనుకోవటం అది కాదు. ఎవడైతే మీలో ఉండి నేను కష్టపడిపోతున్నాను లేదా నేను సుఖపడిపోతున్నాను ఎవడైతే అనుకుంటున్నాడో, అలా అనుకోవద్దు. అలా అనుకునే వాడు గట్టిపడిపోతాడు, ఆడికి ఫీడ్ అవుతుంది, ఆడికి ఫుడ్ అందుతూ ఉంటుంది ఆడికి. మీరేం చేయాలంటే అందులోంచి, అలా అనుకునే వాళ్ళలోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేయండి, అప్పటికీ మీకు జ్ఞానం ఉదయం అవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నా మనం, ఇప్పుడు ఎక్కడున్నా తేలి మన గురువు ఉన్నాడు, మీరు కూడా తేలిని గురువు కింద పెట్టుకోండి. ఇప్పుడు వీడు సారీ మధ్యలోకి వచ్చేసాడు, ఎవడు ఆడు అంటే మనం కామ్యకర్మలు మనకు తప్పదు కానీ సన్యాసి చేయకూడదు. నిమిత్తకర్మలు వాడు చేయొచ్చు. అంటే మనం ఏదైనా కోరిక పెట్టుకుని పని చేస్తే ఆ ఫలితం వస్తే, కోరిక చేసి పని చేస్తాం అనుకోండి, ఆ ఫలితం మనం ఎంజాయ్ చేస్తాం. ఆ ఫలితం వచ్చే ఎంజాయ్మెంట్లు ఏమవుతుందంటే, ఆ కోరికతో ఆ కోరిక బలపడిపోతాం. ఏదో కోరిక చేస్తాం, ఏదో కోరిక ఉంటుంది, ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం విడిచిపెట్టాం, ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తే ఆ కోరిక బలపడిపోతాం. ఎందుకంటే ఏముంది, ఇందాక చెప్పాను కదా, హ్యూమన్ యాక్టివిటీ మొత్తం ఇక్కడే కదా, వరల్డ్ లో ఉన్న హ్యూమన్ యాక్టివిటీ అంతా కూడా 2 విషయాల మీద నడుస్తుంది. ఒకటి డిజైర్స్, 2 హ్యాబిట్స్. ఒకటి డిజైర్స్, హ్యాబిట్స్ అంటే కోరికల కోరికతో కర్మ చేయొచ్చు. మీకు ఫలితం డిజైర్లెస్ గా చేసామనుకోండి, చిత్తశుద్ధి కలుగు. డిజైర్లెస్ గా చేసినా మీకు ఫలితం వస్తుంది, ఆ ఫలితం మీకు కళ్ళకు కనపడదు, దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మన హృదయంలో ప్రవేశించడానికి ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే స్వతంత్రమైన సుఖం ఉందో, అక్కడ ప్రవేశించడానికి చిత్తశుద్ధి అనే గేటు ద్వారా లోపలికి వెళ్లాలి. కానీ ఇంకో మార్గం లేదు, స్వభావం మారకుండా జ్ఞానం రాదు. మహర్షి గారు చెప్పిన మాటలు చదువుతున్నాం, చదవటం చదువుతున్నాం, చదవటం చదువుతున్నాం, కానీ విశ్వాసం అనేది వాక్యం మీద. శ్రద్ధ అంటే మన ఇంటి గారు కూర్చుని చెప్పిన మాటలు శ్రద్ధ కాదు, ఆ వాక్యమేందు మనకున్న నమ్మకం, ఆ వాక్యమేందు మనకున్న విశ్వాసం, అందులోంచి శ్రద్ధ కలుగుతుంది. మామూలుగా మీకు శ్రద్ధ కలగదు, వాక్యం మీద విశ్వాసం లేకుండా మీకు శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగకపోతే జ్ఞానం లేదన్నాడు. శ్రద్ధాభావం లభతే జ్ఞానం. శ్రద్ధ లేకుండా ఇంతవరకు ఎవరికి ఆత్మజ్ఞానం కలగలేదు. అయితే శ్రద్ధ ఎలా కలుగుతుంది? నీకు దేవుని చెప్పిన వాక్యం మీద విశ్వాసం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి, నీకు ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ లేకుండా నువ్వు సాధన చేసినా నీకు ప్రయోజనం లేదు. నీకు చెమట మిగులుతుంది, రిజల్ట్ ఏముండదు. అంటే ఇదంతా మంది మన స్వభావాన్ని మార్చుకోవడం అనేది ఎంతో ప్రయత్నం చేస్తాను, కానీ ఎన్నో వచ్చే డిఫికల్టీస్ తట్టుకుంటాను, కానీ ఎన్నో ఇబ్బందులకి మనం గురి అయితే కానీ స్వభావాన్ని మార్చుకోవడం చాలా కష్టం. ఇందుకు తేలు గురించి మనం ఏం చెప్పుకుంటామంటే, ఇప్పుడు భగవంతుడు గీతలో చెప్తున్నాడు, నేను మీ హృదయంలో ఉన్నానని, మీ అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నారని చెప్తున్నారు. అయితే వాక్యాన్ని మనం ఆ వాక్యం మీద మనకి నమ్మకం, మన కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు, మన భర్త మన హృదయంలో ఉన్నాడు, మన యజమాని మన హృదయంలో ఉన్నాడు. ఆ స్థితి వచ్చినప్పటికీ అది ఒకటికి రెండుకి అతీతం, ఒకటికి రెండుకి కూడా ఆ స్థితి మన హృదయంలో అంతస్తు మనకు కలిగితే అనుభవం కదా, అది ఒకటి కాదు రెండు కాదు, అది ఒకటి అని చెప్పడం రెండో అని చెప్పడం ఆ రెండింటికి కూడా అచేతం. అయితే అది మనం చదువుతున్నాం కానీ విశ్వాసం కలగటం లేదు. విశ్వాసం కలగకపోవడం కారణం మనకి పుణ్యబలం లేదు, ఆ సత్కర్మల బలం లేదు, ఆ వివేకము లేదు, ఆ వైరాగ్యము లేదు, వివేకం లేదు, ఆ డిస్క్రిమినేషన్ లేదు. ఎప్పుడో మనకు వైరాగ్యం వచ్చినా ఆ రోజున ఉంటుంది, మరుసటి రోజున పోతుంది. ఎప్పుడైనా మనకే వైరాగ్యం వస్తూ ఉంటుంది, ఆ రోజున ఉంటుంది, మళ్ళీ మరుసటి రోజు ఉండదు. మనకు వచ్చే వైరాగ్యం కూడా వివేకంలోంచి వచ్చే వైరాగ్యం కాదు, పరిస్థితులను బట్టి. ఏమైనా మీకు ముట్టికాయలు తగులుతా ఉంటే, ఎవరో వచ్చి మిమ్మల్ని లెంపలు వాయిస్తా ఉంటే, మీరు అనుకునే పనులు అవ్వకపోతే మీకు వైరాగ్యం వస్తుంది. అది నిలబడదు, అది అటువంటి వైరాగ్యాలు నిలబడవు. ఆ వివేకంలోంచి రావాలి వైరాగ్యం. అంటే మీ కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని బట్టి వైరాగ్యం అలా కోరదు మీకు. అంటే మీకు ఆ వివేకంలోంచి రావాలి. తర్వాత మీకు మీకు ఏదైనా భగవంతుడు అవకాశాలు ఇచ్చినా మొత్తం అంతా మీ ఎంజాయ్మెంట్ ఖర్చు పెట్టేకూడదు. కొంత మీరు ఖర్చు చేసుకున్నా ఏదో సత్కర్మకు ఉపయోగిస్తూ ఉండాలి. ఆ సత్కర్మ కూడా నిష్కామంగా చేయాలి, సత్కర్మ కూడా నిష్కామంగా చేయాలి. అని ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారంటే, మీకు మీకు వచ్చిందంతా మీరు ఎంజాయ్ చేసేస్తున్నారు అనుకోండి, ఇసుకలు పోసిన మంచిని మును లాంటిది అన్నాడు. ఇసుకలో మంచినీళ్ళు పోస్తే మనం తీసుకోగలమా? ఇసుకలో మనం మంచినీళ్ళు పోస్తాం, మళ్ళీ తీసుకోదాం. నువ్వు చేసే ఎంజాయ్మెంట్ కూడా అటువంటిది, పైగా ఎంజాయ్మెంట్ లో ఇంకోటి వస్తుంది, నీకు భోగ ప్రవృత్తి వచ్చేస్తుంది. అలా ఎంజాయ్ చేసేగా నీకు భోగాలు అనిపించాలనే ప్రవృత్తి వచ్చేస్తుంది. తర్వాత పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలే ఈ జన్మలో రోగాలు. ప్రత్యేకంగా రోగాలంటూ లేవు, భోగాలే రోగాల కింద మారతారు. అంచేత సత్కర్మ చెయ్యాలి, నిష్కామంగా చెయ్యాలి. ఇంకోటి మీరు శారీరకంగా ఏం మీకు మాకు మీకు లోపల వస్తువు మీకు లాభం అది పొందలేదు మీకు లభించలేదు అనుకోండి, లోపల అంటే ఆ శబ్ద వస్తువు పరమాత్మకి చేతికి దొరకలేదు అనుకోండి, అందరిలోనే అంతర్యామిగా ఉన్న ఆత్మే పరమాత్మ. పరమాత్మ పరమాత్మ అంటే ఏంటి? మన అందరిలోనూ అంతర్యామిది ఏ వస్తువు అయితే ఉందో అదే పరమాత్మ, అదే ఆ పరమాత్మ. దాని అనుగ్రహం లేకుండా, దాని దయ లేకుండా దాన్ని పొందడం, దాని దయ. ఇప్పుడు మన శరీరం ముద్దిలా ఇంటికాడ కూర్చుంటానికి ఏ పని చేయకుండా, ఏ పని జ్ఞానం రాదు కదా. నీకేమవుతుందంటే చివరికి శరీరం ఇంట్లో కూర్చున్నా కొంతమంది మనసుతో వ్యాపారం చేస్తారు, అదేం సుఖం లేదు, చివరికి పాడైపోతుంది. శరీరం ఇంటికాడ కూర్చుంటుంది, మనసు ప్రపంచంతో తిరిగి వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాడిని కృష్ణుడు మిథ్యాచారి అన్నాడు. అంటే వాడు మిథ్యాచారి ఎవడంటే వాస్తవ పరిస్థితిని, గ్రౌండ్ రియాలిటీస్ ని ఆ ప్రాక్టికల్ మైండ్ లేని వాడు, ఆ ప్రాక్టికల్ మైండ్ వాడికి చేసే, వాడికి ప్రాక్టికాలిటీ లేనప్పుడు, వాడికి ప్రాక్టికల్ మైండ్ లేనప్పుడు నిత్యాచారిగా డంబాచారిగా తయారవుతాడని గీతలో భగవంతుడు చెప్పాడు. అంటే మన అందరం ఏదో కష్టపడితేనే కానీ మనకి ఇది రాదనుకుంటున్నాం, కష్టపడక తేలిగ్గా కూడా వస్తుంది, కానీ భగవంతుని పట్ల సహజీయమైన విశ్వాసం ఉండాలి, లివింగ్ ఫెయిత్ ఉండాలి. మనకు లేదు ఉన్నాడని అనుకుంటున్నాం కానీ నోటితోటి సజీ భగవంతుని మీద విశ్వాసం తగినంతగా లేదు కాబట్టి వాక్చి మీద కూడా లేదు. మన గురువుని పూర్తి చేసేద్దాం అని పంపేద్దాం బయటకు. మన గురువు పని పూర్తి, గురువు ఏమంటున్నాడు సకంలోకి వచ్చాడు, వీడికి ఏం వస్తుంది లోపల నుంచి ప్రేరణ, వాడిని కుట్టేయి, ఎవరిని కుట్టేయి, తాబేళ్ళు కుట్టేయి అని వస్తాను, వాడు అలవాటు. దాన్ని ఏమంటారంటే ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్. మీరు కూడా చాలా మందికి ఏంటి వాడికి ఇన్ని ఉపకారాలు చేశాం, తిరిగి మనకు అపకారం చేశారని మీరు కూడా అనుకుంటారు చాలా సందర్భాలు. అటువంటి జీవితంలో మీ జీవితంలో కూడా ఎదురుపడతారు, ఏంటి వాళ్ళకి అన్ని ఉపకారాలు చేస్తే మనకి ఇన్ని అపకారాలు చేస్తున్నారంటే వాళ్ళు చెయ్యాలని చేయరు, అది అలవాటు. వాళ్ళకి ఉపకారాలు చేయటం వాళ్ళకి చెడ్డే చేయను, అది చెడ్డ చేతనే ఉండదు అంటే మీకు కూడా చెడ్డ చేస్తారు. అందుకని ఇంకో వాళ్ళకి ఇంకోటి చేతగా చెయ్యాలని చేయరు, అలవాట్లను బట్టి చేసేస్తారు. ఇప్పుడు ఇంతకీ ఇది ఏమనుకుంటుంది, కుట్టేయమని వస్తాం అంటే ప్రేరణ వస్తాం లోపల, కుట్టేయని ఎవరిని తాబేరు. మళ్ళీ ఏమంటుంది, తన అంతఃకరణ ఏమని చెబుతుంది, అంతఃకరణం అంటే లోపలన పనిమట్టు, అంతఃకరణం లోపలన పనిమట్టు. అంతఃకరణ ఏమి చెప్తుంది, నువ్వు మాట ఇచ్చావు, కుట్టనని మాట ఇచ్చావు, పైగా దానికి నువ్వు అపకారం చేయను అని చెప్పావు, నువ్వు ఇప్పుడు కుడితే ఉపకారానికి అపకారం చేసినట్టు అవుతుంది, కానీ కొట్టడం తప్పని తన కాన్సెప్షన్ చెబుతాను. మనం కూడా ఎప్పుడైనా తప్పు చేస్తే ఈ తప్పును మనకు తెలుస్తూ ఉంటాం, నీకు అర్థమవుతుందా. మరి తప్పని నీకు తెలిసినప్పుడు ఎందుకు చేస్తున్నావు, మరి తప్పని తెలిసినప్పుడు కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు. నీ కోరిక యొక్క వేగం, నీ అలవాటు యొక్క వేగం, నీ స్వభావం యొక్క వేగం. మనకు కూడా ఇది పొరపాటుని తెలుస్తుంది కానీ చేస్తూ ఉంటాం, మరి ఇది పొరపాటుని తెలిసింది చేస్తూ ఉంటాం. దానికి ఏంటి కారణం, మన యొక్క అలవాటు యొక్క వేగం, మన స్వభావం యొక్క వేగం, మనలోటి బలహీనతల యొక్క వేగం, మనలోటి పరిమితుల యొక్క వేగం వల్ల అది చెడ్డని తెలిసినప్పటికీ చెడ్డ చేస్తూ ఉంటాం. వాడు తెలుస్తూ ఉంటుంది, వాడికి వాడి ఇంట్యూషన్ చెబుతూ ఉంటుంది, కానీ చెడ్డ చేస్తూ ఉంటాడు. అది ఇప్పుడు తాబేలు కుట్టడం తప్పని తాబేలకు తెలుస్తాను. ఈ లోపల తాబేలు ఏం చేసిందంటే పెంకుని కుడితే దానికి విషయం కలగదు. ఈ లోపల తాబేలు ఏం చేసిందంటే శరీరాన్ని ముంచటా లేదు. ఎవరు తాబేలు, మరి పైన తేలు ఉంది కదా, ఈ పీకి తాబేలు పీకి పైకెత్తి ఈదుతాను, ఏం చేస్తుంది ఇస్తుంది. ఇప్పుడు ఆ తాబేలు అంటే కొట్టడానికి తేలి తగిన భాగం కనిపిస్తుంది, మీకు అర్థమవుతుంది. ఎవరికి, తేలికి, అంటే పీకి పైకెత్తి ఈదుతాను, మునగొచ్చుంది తాబేలు మురుగునే దానికి ఏం ప్రమాదం. దాని వీపు మీద ఉంది కాబట్టి ఉడికే ఈతకు సపోర్ట్ కోసం ఈ పీకి పైకెత్తి ఈత అంటే ఆ పీకిని కుట్టేస్తుంది. మన గురువు ఎంత పని చేశాడు, మన గురువు ఏం చేశాడంటే ఆ తాగేరు పీకిని కొనుకేశాడు, అది కుట్టేశాడు తాగని. కుట్టేస్తే అదేమైందా, బాధ భరించలేక మురిగింది తాగేరు, మురిగితే నీటిలో పడిపోయింది. ఎవరు పడిపోయారు, తేలి పడిపోయింది, అది మురిగిపోయింది, అది తేలి పడిపోయింది. అప్పుడు తాబేలు ఏముందంటే, తేలు నువ్వు చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, నీ మాటకి నువ్వు చేసిన పనికి సంబంధం లేదు, ఆ తేలే కాదు. మనం కూడా ఒకటి ఆలోచిస్తాం, ఒకటి మాట్లాడతాం, ఓ పని చేస్తాం. నీకు ఆత్మజ్ఞానం అన్నాడు భగవంతుడు. ఇప్పుడు మన మనస్సులో ఆలోచించింది నోటితో చెప్పాం, మనస్సుతో ఆలోచించి చేతితో చెయ్యం. నీకు ఆత్మజ్ఞానం, నీకు ట్రూత్ ఎలా రివీల్ అవుతుంది, యూ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. అని లోపల సత్యం మనకి ఎరుకులు ఒక రాకుండా మనకు ఫ్రీడమ్ లేదు. లోపల సత్యం కనుక మనకి ఎరుకులోకి వస్తే ఫ్రీడమ్ ఫ్రమ్ ది నో అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్ ఆల్సో. ఏం అక్కర్లేదు, మీరు సుఖపడాలంటే ఒక వాక్యం చెప్తున్నాను వినండి, జరిగిపోయిన గొడవలను మర్చిపోండి. మీరు పెద్ద మీరు సుఖ 100% మీరు సుఖపడాలంటే కాదు, జరిగిపోయి మీ జీవితంలో జరిగిపోయిన సంఘటనలను పూర్తిగా మర్చిపోండి. అది మీకు ఇప్పుడు మీరు ఊహించినటువంటి హ్యాపీనెస్ మీకు చేతికి అంటుంది. పూర్తిగా మర్చిపోండి. దానివల్ల జ్ఞాపకం తెచ్చుకోవడానికి మీకు టైం వేస్ట్ కానీ ఇంకొకటి కలిసి వచ్చింది కదా. మీరు పూర్తిగా మీ జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ మర్చిపోతే మీ లోపల శాంతి పొంగుతుంది. ఒకసారి సముద్రం పొంగరండి. ఇప్పుడు అలా చేసి చూడండి. అన్ని గొడవలు మర్చిపోండి. మంచి గొడవలు మర్చిపోయి, చెడ్డ గొడవలు మర్చిపోండి, అన్నీ మర్చిపోండి. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, అది కూడా మర్చిపోండి. మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేశారనుకోండి, అది కూడా మర్చిపోండి. అందులో ఆ ద్వైతం నుంచి బయటకు వస్తే మీకు నిలబడక్కర్లేదు. కూర్చుని ఉండగా ఎండ్లెస్ హ్యాపీనెస్ మీ అనుభవంలోకి వస్తుంది. ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి, ముగింపు లేని ఆనందం. పైగా ఆనందం కూడా స్వతంత్రంగా ఉంటుంది. అది డిపెండెంట్గా ఉండవు, ఇండిపెండెంట్గా కూడా ఉంటాం. వీడు ఏమన్నా చేయలేదు, నువ్వు చెప్పిన పని అంటే మనం కూడా అంతే. మనం కూడా ఒకసారి ఆలోచించింది చెప్పం, ఆలోచించింది మాట్లాడం. ఏదో ఆలోచిస్తాం, ఏదో మాట్లాడతాం, ఏదో ఆలోచిస్తాం, ఏదో చేస్తాం. మూడేట్లకి సమన్వయం లేదు. మూడేట్లకి సమన్వయం లేని వాడు పవిత్రుడు అవ్వలేడు, పరిశుద్ధుడు అవ్వలేడు. పరిశుద్ధుడు కాని వాడికి పర్ఫెక్షన్ పొందలేడు. అది మన అనుభవం ఉంది. అని మనం ఒకటి ఆలోచిస్తాం, ఇంకోటి చెబుతా ఉంటాం. కొంతమంది ఏమనుకుంటారంటే తెలివితేటలు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, ఆ తెలివితేటలు వాళ్ళకి నరకాలకు తీసుకెళ్తుంది ఆ తెలివి. అంటే మనం ఆ మూడు కూడా ప్రాపర్గా ఉంటే, ఏది ఆలోచించేది, మాట్లాడటం, మాట్లాడి చేయటం ప్రాపర్గా ఉంటే మన మనసు బాగా ముగ్గుతుంది. అంటే మనసు మెచ్యూర్ అవుతుంది, మనసు పక్వానికి వస్తుంది. ఎప్పుడైతే మనసు పక్వానికి వచ్చిందో అది జ్ఞానం. అంటే ఈశ్వర అనుగ్రహానికి ఫిట్ అవుతున్నాడు. ఈశ్వరుని దయకి, ఈశ్వర అనుగ్రహానికి ఫిట్ అవుతుంది. అప్పుడు ఈ మనసులో ఇప్పుడు మామూలుగా మన ఇప్పుడు లతలో ఉన్నాయి చూడండి, పాదులు, ఆనకాయ పాదు, బీరకాయ పాదు, ఇది బీరకాయ ఏంటి, గుమ్మడికాయ పాదు, చెట్లు, అక్కడ చెట్టు ఉందనుకోండి, చెట్లు చుట్టేసుకుంటాయి. అలాగే మీరు ఈశ్వరుడు అంటే ఆనందం, ఈశ్వరుడు అంటే శాంతి, ఈశ్వరుడు అంటే సుఖం. మీరు ఈశ్వరుని అలా చుట్టేసుకుంటారు అనుకోండి, మీరు ఈశ్వరుని అలా మీరు చుట్టేసుకుంటారు అనుకోండి, అలా ఈశ్వరుని చుట్టుకోండి సరిపోతుంది. అది చేయవలసింది మీకు చేస్తాడు. అది మీ హృదయంలో ఏదిగా ఉన్నాడో దాని తాలూకు ఎరుక మీకు తీసుకొస్తాడు, దాని తాలూకు అవేర్నెస్ మీకు తీసుకొస్తాడు. అయితే చుట్టుకోవాలి ఎవరిని, ఈ పాదులు చుట్టుకున్నట్టు ఈశ్వరుని చుట్టుకుని అలా ఉండి అలా ఉంటే సరిపోతుంది. తర్వాత మీరు రిజల్ట్ దాని అంతరం వచ్చేస్తుంది. రిజల్ట్ కోసం మీరు ఎక్స్పెక్టేషన్ అక్కర్లేదు, రిజల్ట్ దాని అంతా అది వచ్చేస్తుంది. తర్వాత ఈశ్వర అనుగ్రహం ఎలా, ఈశ్వరుడు మనలాంటి వాడు కాదు, మనకి ఇతరులు ఉన్నారు, ఈశ్వరుడికి ఇతరులు లేరు. మనకి ఇతరులు ఉన్నారు, ఈశ్వరుడికి ఇతరులు లేరు. మిమ్మల్ని ఏదో అనుగ్రహించాలనుకుంటాడు, మీ పక్క వాళ్ళకు, మీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా తెలియకుండా మీరు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అది ఈశ్వరుడు అనుగ్రహం. ఇప్పుడు మిమ్మల్ని ఏదో అనుగ్రహించాలనుకున్నాడు అనుకోండి, మీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా తెలియకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయితే టామ్ టామ్ అక్కర్లేదు, ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు. మన అమెరికాలో ఒబామా 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు పబ్లిసిటీ. 1,000 కోట్లు కూడా ప్రజల నుంచి వచ్చింది, అది స్వతహాగా రిచ్ మ్యాన్ కాదు. 800 కోట్లు ఎంతో నెక్కైన ఆవిడ ఖర్చు పెట్టాడు. 1,000 కోట్లకే ఓట్లకి డబ్బు ఇవ్వరు అమెరికాలో, కానీ టీవీ అడ్వర్టైజ్మెంట్ కి, పేపర్ అడ్వర్టైజ్మెంట్ కి 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఓట్లు కొంటాం కదా, ఓట్లు కొందరు ఎవరు ఇంకా పబ్లిసిటీ కోసం. అలాగే ఆ ఈశ్వరుడికి అది అక్కర్లేదు. ఈశ్వరుడికి నీడ్స్ నో టామ్ టామ్, ట్రూత్ నీడ్స్ నో టామ్ టామ్. ఆయనకి టామ్ టామ్ అక్కర్లేదు. ఆయనకి ఇతరులు లేరు కాబట్టి, ఆయనకి పూర్ణుడు కాబట్టి, పరిపూర్ణుడు కాబట్టి ఆయనకి ఇతరులు లేరు. అని చెప్పి నీకేదైనా ఈశ్వరుడు చెయ్యాలనుకుంటే నీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియాలని అనుకోకుండా చేస్తాడు. వాడు ఈశ్వరుడు, వాడు జీవుడు కాదు, ఈశ్వరుడు. ఓ తేరు తేరు, నువ్వు చాలా తప్పు చేసావు. ఏం చెప్తాంది తాబేరు, నువ్వు చాలా తప్పు చేసావు. నువ్వు నన్ను కొట్టడానికి మాట ఇచ్చావు, నువ్వు కొట్టడానికి మాట ఇచ్చి నువ్వు కొట్టేశావు. నీకే నష్టం వచ్చింది, నేను ఒడ్డుకెళ్ళిపోతాను, నువ్వు సముద్రం పాలు. ఇప్పుడు నీకు నువ్వే నష్టపోయావు అని చెప్తే అది ఏమంటున్నా చేయలేమంటుందంటే నువ్వు నాకు చెప్పడేంటి తప్పు చేశానని నాకే తెలుస్తుంది కదా తప్పను ఈ తీరంటే నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి నేను చెప్పిన అది దాని తీరు చెప్పిన మాటలు బాగున్నాయి ఎవరంటే అదే అంటాను తీరు ఏమంటానంటే నువ్వేమనుకుంటున్నావు నువ్వు చెప్పి మాటలు బాగున్నాయి అనుకుంటున్నావు నేను చెప్పి మాటలు కూడా బాగానే ఉన్నాయి నువ్వు తప్పు చేశావు నేను అంటున్నావు నువ్వు నువ్వు చెప్పడేంటి నేను తప్పు చేశాను నాకే తెలుస్తుంది నేను తప్పు చేశాను నేను అంటున్నావు కదా మరి నువ్వు బాగానే చెబుతున్నావు నేను బాగానే చెబుతున్నాను ఇది లాజిక్ నేను కొట్టినని మాట ఇచ్చాను నువ్వు దానికి అంగీకరించావు నేను కుట్టేశాను ఇది తెలియ అదే స్వభావాన్ని బట్టి కుట్టేశాను అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగున్నాయి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగున్నాయి నువ్వు మంచిదానే నేను కూడా మంచిదాని అంటాను తెలియదు అది దాని గురించి అదే చెప్పేసుకుంటాను నువ్వు మంచిదానే నేను కూడా మంచిదాన్ని నేను మంచిదాన్ని నేను కొట్టకూడదు అనుకునే మాట నిజమే నేను కుట్టేటప్పుడు కూడా తప్పు చేస్తున్నాను నిజమే నేను మంచిదాన్ని మరి నా స్వభావం ఏం చేస్తున్నా స్వభావం కుట్టేస్తుంది నువ్వేమో నువ్వు చెప్పి మాటలు న్యాయంగా ఉన్నాయనుకుంటున్నావు నేను చెప్పి మాటలు కూడా న్యాయంగానే ఉన్నాయి తప్పని నాకు తెలియదు నువ్వు చెప్పటం తప్పని నేనే చెబుతున్నాను కదా తప్పని మరి ఎందుకు కుట్టావు నువ్వు ఎందుకు కుట్టావంటే స్వభావం ఎక్కడ వేగం అది నా అలవాటు ఎక్కడికి పోతుందా నా అలవాటు పోవాలంటే చాలా సాధన చేయాలి నా అలవాటు పోవాలంటే చాలా సాధన చేయి ఇప్పుడు చేయాలంటుంది ఏవలగట్టు ఆవలగ ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్తానికి అది నాకు చూపించక్కర్లేదు నాకే తెలుస్తాను ఆ గట్టు నాకే కనిపిస్తాను అంటే దీని అర్థం ఏంటంటే హృదయంలో ఏదో ఉంది ఏదో ఉందని మనకే స్ఫురిస్తాను కానీ అక్కడ తెలుసుకోవడానికి హృదయంలో పొందాలనేటువంటి దానికి మనం ప్రయత్నం చేస్తాం అక్కడికి వెళ్ళాలి అక్కడ రీచ్ అవ్వాలి కదా అక్కడికి అంచేత అవలగట్టి నాకు కనిపిస్తాం అక్కడ చేరటానికి నేను ఆశ్రయించాను అలాగే మనిషికి కూడా తన హృదయంలో ఏదో ఉందో దానికి తెలుస్తూ ఉంటుంది తెలిసి అక్కడ రీచ్ అవ్వాలి కదా అంటే లోపల వస్తువు ఎంత పవిత్రమైందో నీ మనస్సు కూడా అంత పవిత్రమైతేనే కానీ అంత అంత 100% అంత ప్యూరిటీ వస్తేనే కానీ అందులో ఐక్యం కూడా అందులో ఐక్యం కాదు అంటే లాభలు కట్టిన నాకే తెలుస్తాను నేనే చూస్తాను అక్కడికి అక్కడ చేర్చడానికి నిన్ను సహాయం అడిగాను అంటే ఇప్పుడు మనం కూడా ఏంటి హృదయంలో ఏది ఉందో మనకు స్ఫురిస్తాను అంతకుండా స్ఫురిస్తాను కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అలాగే తీరు సహాయం అది అడిగింది తీరు సహాయం అది అడిగింది మళ్ళీ అది తేలికి అది వెళ్ళే తేలిని కొట్టకుండా ఆగిపోయింది అలా కూడా మనకు కూడా తేలి కొట్టడం మానలేదు అలాగే మనకు కూడా హృదయంలోకి వెళ్ళాలని అనిపిస్తున్నా మన స్వభావం అడ్డొచ్చేస్తుంది మీరు ఫాలో అవుతున్నారు కదా మనకి ఉంది మనకి వెళ్ళాలని ఉంది కానీ మన నేచర్ చూడు ఏంటి ఆ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్ ఆ బలహీనతలు ఆ పరిమితులు ఏంటి ఆ పరిమితులు మరి ఎంత ఇదంతా కలిసి స్వభావం కింద ఏర్పడుతుంది ఆ పరిమితులు ఆ లిమిటేషన్స్ ఆ వీక్నెసెస్ ఇవన్నీ కలిసి స్వభావం కింద ఏర్పడి మన హృదయంలో అక్కడ ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు అంతర్యామగా ఆయన దర్శించగా ఈశ్వరుని దర్శనం చేయడానికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేసినా మన స్వభావం వెళ్ళదు మన స్వభావం వెళ్ళవదు అంచేత తేలేం చేసింది నా స్వభావం నిన్ను కుట్టేస్తుంది ఎందుకు నువ్వేం చెడిపోలేదు నేనే చెడిపోతున్నాను ఆవుల కట్టుకుని వెళ్ళిపోతాను నేను సముద్రం పాలవుతాను ఇది నా స్వభావం నన్ను చేరుకో నా స్వభావం వల్ల నేను ఆవుల గట్టికి చేరుకోలేపాను ఇది చేరు చెప్పేది ఏమని తేలేం చెప్పింది నీ మాటలు బాగున్నావు నా మాటలు బాగానే ఉన్నాయి నా మాటలు మటుకు చెడ్డగా ఏమున్నాయి బాగానే ఉన్నాయి అంటే ఏంటి నా నువ్వు చెప్పేది లాజిక్కే నేను చెప్పేది కూడా లాజిక్కే నేను చెప్పేది కూడా లాజిక్కే అయితే జరిగింది ఏంటంటే నా స్వభావానికి నేను స్వాధీనం అయిపోయాను నా స్వభావానికి నేను లొంగిపోయాను నా స్వభావానికి నేను లొంగిపోయాను అయితే నేను ఆవుల గట్టికి వెళ్ళలేకపోయాను మన జీవితాలు కూడా అంతే అంటే మనకు డిజైర్ ఉన్నా మనకు యోగ్యత లేనప్పుడు అర్హత లేనప్పుడు ఆ మెచ్యూరిటీ లేనప్పుడు ఆ మెంటల్ మేకప్ లేనప్పుడు అంటే సెన్సెస్ కు తగినంత కంట్రోల్ లేనప్పుడు మైండ్ కి తగినంత కంట్రోల్ లేనప్పుడు మనం కూడా హృదయాభిముఖంగా మన ప్రయాణం చేయడం తేలికి తేలికి వెళ్ళాలన్నమాట నిజం అవ్వదండి, తన స్వభావం వెళ్ళలేవు. ఇక్కడ మనకెవరంటూ వస్తున్నారు, మన స్వభావమే మనకు అడ్డొస్తాం. మనం కృత్రిమంగా కల్పించుకున్న స్వభావమే మనకు అడ్డొస్తాం అని చెప్పి శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, నీకు నది ఎలాగైతే ప్రవహిస్తుందో, నది ఎలాగ ప్రవహిస్తుందో అలాగే నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ ఇంద్రియాలు ఈశ్వరి పాదాల వైపుకి అలా ప్రవహిస్తాంటే, నీ మనస్సు ఈశ్వరి పాదాల వైపుకి మొత్తం అంతా కూడా, అంటే నీ శక్తి అంతా కూడా ఈశ్వరి పాదాలు స్ప్లిట్ అవ్వకుండా ఈశ్వరి పాదాల వైపుకి ప్రవహిస్తుంటే నీకు తెలియకుండానే సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది. అంటే ఈశ్వరుడి మీద భక్తి కుదిరితే, ఈశ్వరుని మీద ప్రేమ కుదిరితే నీకు తెలియకుండా ఈ రెండూ వచ్చేస్తే, ఇది సెన్స్ కంట్రోల్ వస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. అప్పుడు నీ ప్రత్యేకంగా వాటితో నువ్వు పోరాడక్కర్లేదు. నీ మైండ్ అటు డైవర్ట్ అవుతాంటే, నీ మైండ్ అటు డైవర్ట్ అవుతాంటే ఈ న్యాచురల్ ఈ కంట్రోల్ వచ్చేస్తుంది. నీకు ఎంతవరకు అవసరం అంతవరకు కంట్రోల్ వచ్చేస్తా ఉంటుందని ఆచార్య వరకు చూడన్నారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం చేయలేకదా, మనం ఏంటి వాళ్ళు చేయలేకదా. రూజువెల్ట్ ఏం చెప్పాడు, అనుకోటాలు వదిలేయండి అన్నాడు. ఈ అనుకోటాలు కొంపలు ములుగుతున్నాయి, అనుకోటాల వల్ల మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ అనుకోటాలన్నీ వదిలేయండి, అనుకోటాలు మేము పుణ్యం అనుభవిస్తున్నాం, మేము పాపం అనుభవిస్తున్నాం, ఇదే అనుకోటాలు వదిలేయండి. మీ శరీరానికి అనారోగ్యం వచ్చినా అనుకోవద్దు అన్నాడు, పాపం అనుభవిస్తున్నాం. ఒకవేళ మీ మనసు అశాంతిగా ఉన్నా అనుకోవద్దు అన్నాడు. మీ కుటుంబ పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, మీరు ప్రతికూలంగా ఉన్న ఒక నేను కర్మ అనిపిస్తున్నాను, చాలా మంది అలాగే అనుకుంటారు కర్మ అనిపిస్తున్నాక. అలా అనుకోవద్దు, ఏ జన్మకుంది గొడవలు ఆ జన్మకుంటాయి. అనుకునేది ఎవరు పరిశీలించండి, ఆయన వాచ్ చేయండి, ఆళ్ళలోంచి బయటకు వచ్చేయండి, అప్పుడు మీరు సుఖీ అవుతారు. నాడు రోజు ఆయన వాచ్ చేయండి, అనుకునేవాడు మీ లోపలు అనుకున్న ఆడే పెద్ద దొంగడు, ఆయన వాచ్ చేసి కూర్చోడం కదా, ఆడు కూడా వదిలించుకోండి, వాడు కూడా వదిలించుకోండి. అప్పుడు ఏమవుతుంది మీకు, సహజంగానే మీకు శాంతి కలుగుతుంది. పైగా శాంతి డిపెండెంట్ కాదు, డిపెండెంట్ శాంతి ఎప్పుడు నిలబడదు. ఇప్పుడు మన హ్యాపీనెస్ కోసం ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ మీద కూడా ఆధారపడకూడదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉండగా మనం చనిపోతాం, లేకపోతే మనం ఉండగా ఇంట్లో వాళ్ళు చనిపోతారు. ఇంట్లో వాళ్ళు మనం ఎక్కడి నుంచి వచ్చి ఒక ఇంట్లోకి వచ్చాం ప్రారంభాన్ని బట్టి, వాళ్ళు ఉరికే ఉన్నని చెప్పు వాళ్ళు గౌరవంగా చూడొచ్చు, ప్రేమగా చూడొచ్చు, సర్వీస్ చేసేపు కూడా. కానీ వాళ్ళకి మనకి శరీరం పోయిన తర్వాత సంబంధాలు చెగిపోతాయి. మన ఇంట్లో వాళ్ళ మీద ప్రేమగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు మన మీద ప్రేమగా ఉన్నారనుకోండి, మీకు అర్థం వచ్చిందా, ఇవన్నీ స్కిన్ డీప్ లవ్ అంటారు. అంటే మన చర్మం ఎంత లోతుగా ఉంటుందో అంతే లవ్, లోపల ఏముండదు. మీకు అర్థం అవుతుందా, లోపల ఏముండదు. అది పై సాత్విక ప్రేమ కాదు, రాజసిక ప్రేమ, తామసిక ప్రేమ. అయ్యే వాళ్ళు ఏదో మనల్ని చూస్తారని మనం ఆళ్ళు చూస్తాం, మనం ఏదో ఆళ్ళు చూస్తాం, వాళ్ళు మనల్ని బాగా చూస్తూ ఉంటారు, వాళ్ళు మనల్ని చూస్తారని వాళ్ళు బాగా చూస్తూ ఉంటారు. కానీ ఇదే డ్రేడ్డే, కానీ అది ప్యూర్ లవ్ కాదు, ప్యూర్ డివోషన్ కాదు, సాత్విక ప్రేమ కాదు, అది డ్రేడ్డే. మనం ప్రిపేర్ అవ్వాలి, మైండ్ లో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం బతుకుండగా ఇంట్లో వాళ్ళు చనిపోవచ్చు, ఇంట్లో వాళ్ళు బతుకుండగా మనం చనిపోవచ్చు. దానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, అది నిజం అనుకోకూడదు, ఇవన్నీ డ్రీమ్స్ చెప్పారు. ఇంట్లో వాళ్ళకి మనకున్న అనుబంధాలు నిజం, మనకున్న ఈశ్వరుకున్న అనుబంధమే నిజం, ఇవన్నీ నిజం కాదు. ఇవన్నీ మొత్తం అన్ని శరీరాలు పోతాయి, అలాగే మన ఇంట్లో వాళ్ళ శరీరాలు కూడా పోతాయి. మన శరీరం ముందు పోవచ్చు, వాళ్ళ శరీరం ముందు పోవచ్చు, అన్నీ శవాలే, అన్నీ శవాలే. అది వీటి గురించి నువ్వు మైండ్ లో ఉండగానే ప్రిపేర్, పార్టీ కోసం ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు నీకు ఏదైనా దుఃఖం వచ్చినా న్యాచురల్ గా దేర్ చేయగలుగుతావు. అప్పుడు నీకు ఏదైనా దుఃఖం వస్తుంది అనుకో, అది నిన్నే ముట్టుకోదు, న్యాచురల్ గా దాన్ని భరించగలుగుతావు. అయ్యే మామూలుగా ఆప్షన్ కుటుంబ పద్ధతి ప్రకారం ఆప్షయంగా ఉన్న మైండ్ లో మటుకి ప్రిపేర్ అవుతా ఉండాలి, పార్టీ తప్పదు. మనిషి పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోయిన ప్రతి మనిషి మనం పుడతా ఉంటాడు, చనిపోయిన తర్వాత వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. చనిపోయిన ఒక ఈశ్వరుడికి గురువు తోటి మనకున్న అనుబంధం కంటిన్యూ అవుతుంది. ఏంటంటే గురువు ఆత్మ అయి ఉన్నాడు, ఆత్మ మీరై ఉన్నారు, గురువుతో సంబంధం తెలుపుకోలేము. అదే పుల్ రోట్లో పడ్డ మాంసం మొక్క అని భగవాన్ అన్నారు. గురి ఎవడు? ఆత్మయి ఉన్నాడు. అంటే మీరు అని ఆత్మడు గురివే, ఆ గురువు ఆత్మయి ఉన్నాడు. మీ గురువు ఆ లోపల ఎలా ఉన్నాడు? ఆత్మయి ఉన్నాడు. అంటే గురువు అనుగ్రహం ఏంటంటే మీ శరీరం చనిపోయి ఇంకో చోట ఎక్కడన్నా మీ శరీరం జన్మించినా దాన్ని ఫాలో అవుతా ఉంటాడు మిమ్మల్ని. ఎలా ఫాలో అవుతాడంటే వేటగాడు ఆ జంతువుని ఎలా వేట ఎలా వెంటాడుతూ ఉంటాడో మిమ్మల్ని ఎలా వెంటాడుతూ ఉంటూ గురువు మిమ్మల్ని గురువు వెంటాడని మీలోని వంకరలు తీసి మీ మనసులోని వంకరలు తీసి మిమ్మల్ని అంతా సరిచేస్తూ మిమ్మల్ని బాగున్నారా ఎలా ఉన్నారని అడుగుతూ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారా అందరూ సుఖంగా ఉన్నారా అందరూ బాగున్నారని అడుగుతూ మీతో ఆయన ఎక్కువ పరిచయం చేసుకుంటూ మీకు తెలియకుండా ఎప్పుడు ఆ జీవుని హృదయం దగ్గర ఏంటేస్తాడు వాడు గురువు. మీతోటి తనువుగా ఉంటాడు, మీతోటి మీ పిల్లలు అందరూ బాగున్నారు, మీ పిల్లలు కూడా గురువుకి ఎందుకు, మీ పిల్లలు అందరూ బాగున్నారా అంటాడు, అంతా బాగుంది అంటాడు. అంటే ఏదో మీతో అనుబంధంలో ఉంటాడు. ఈ గురువు మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడు బాగానే ఉంది అనుకుంటారు. మీకు పై ఇంకోటి గురువు దాని గొప్పతనం ఏంటంటే గురువు మీద మీకు ప్రేమ లేకపోయినా ఆడి మీద ప్రేమ కల్పిస్తాడు మీరు, వాడు గురువు. ఇది మనల్ని ప్రేమించడం లేదు, గెట్అవుట్ అని అంటారు. ఏంటి ఎవరికి మన మీద ప్రేమ లేదు, గోఅవుట్ ఏ గురువు అంట అయితే వాడి మీద మీకు ప్రేమ కలిగేట్టు వాడు చూస్తాడు. వాడి మీద మీ మీద ప్రేమ లేకపోతే వాడు మీకు ప్రేమ కలిగించి వాడి మీద అప్పుడు మేము ప్రేమించడం నేర్చుకుంటానని మీరు అనుకుంటారు. ఆ ప్రేమ మీకు ఇచ్చింది కూడా గురువు అన్న సంగతి మీకు తెలియకపోవటం అది మనం నేర్చుకున్నాం, మనం తెలివితేటలను బట్టి నేర్చుకున్నాం అనిపిస్తుంది కదా అనిపిస్తుంది, కానీ అది కూడా గురువు అనుగ్రహం, అది కూడా గురువు అనుగ్రహమే. అంటే మనకు నిజం ఏది, మనకు నిజం తెలియకపోయినా గురువుకి ఏది నిజమో తెలుస్తూ ఉంటుంది. ఆ నిజం తెలిసే వరకు ఏ జన్మ కా జన్మ మనం ఏ లోకంలో ఉన్నా ఏ శరీరంలో ఉన్నా మనల్ని వెంటాడుతూ ఉంటాడు. అంటే బంధువులతోటి స్నేహితులతోటి మనకున్న ధనంతో మీకు మనకున్న ఐశ్వర్యంతో ఎంతో వాళ్ళు గురునానక్ జయంతి, వాళ్ళు గురి పూర్ణిమ, అది గురి పూర్ణిమ కాదు శ్రావణ పూర్ణిమ. శ్రావణ మాసం ఇదేంటి, కార్తీక మాసంలో ఈ గురి పూర్ణిమ, వాళ్ళ పూర్ణిమ గురి పూర్ణిమ కాదు, మామూలుగా పౌర్ణం కదండి వేళ, అది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణం. ఈ వాళ్ళ గురునానక్ ఈవేళ పుట్టాడు, శుక్రవ శబ్దానికి అర్థమది గురునానక్ ఈ రోజు జన్మించాడు. గురునానక్ అన్నాడు నువ్వు సంపాదించుకో బాగా సంపాదించుకో నువ్వు ఎంత సంపాదించినా 5 అడుగులు నేల 6 అడుగులు, నిన్ను కట్టెట్టడానికి 5 అడుగులు నేల 6 అడుగులు నాన్న సరిపోతుంది. నువ్వు 1000 ఎకరం సంపాదించుకో, 1000 ఎకరం తీసుకెళ్లి కట్టెట్టడం ఏదో ఎక్కడో చూడ 6 అడుగులు 5 అడుగులు నీకు సరిపోతుంది. నువ్వు చాలా సంపాదించుకున్నావు కదా, నువ్వు చనిపోయి బయటికి వెళ్ళినప్పుడు గుండె సూది పట్టుకెళ్ళగలవాడు నాన్న, రూపాయికి అయితే ఇంకా నీ ఇంట్లోనూ గుండె సూది పట్టుకెళ్ళగలవాకూడదు. వీళ్ళ నాన్నకి భర్తనే బలం, సిక్కు మొత్తం అతనే స్థాపించాడు. నువ్వు చనిపోయి బయటకు పోతావు కదా శరీరాన్ని విడిచిపెట్టి, ఇక్కడ ఆ కూడ వెళ్ళిపోయినప్పుడు నీ కూడ ఏంటి, రూపాయికి అయితే తెలవద్దు, బట్టలు వద్దు, బంగారం బట్టలు బంగారం ఏవద్దు, చిన్న గుండె సూది నీ ఇంట్లో ఉన్నది పట్టుకెళ్ళగలవా? జ్ఞాన సముపార్జనలో అశ్రద్ధ పనికి రాదు. ఒక బాహ్యంగా భౌతికంగా నువ్వు ఏదైనా సహాయ సహకారాలు అందించినా ఇంకో మనిషికి అశ్రద్ధ పనికి రాదు, శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధగా చేస్తే మీరు ఆ పని శ్రద్ధగా చిన్న పని పెద్ద పని కాదు, ఏదైనా మీరు శ్రద్ధగా చేస్తే ఫలిస్తుంది పేద దానివల్ల మీరు పవిత్రులు అవుతారు. ఫలిస్తుంది, ఎవడైతే శ్రద్ధగా చేస్తున్నాడో ఆ పని సఫలం అవుతుంది. తర్వాత మిమ్మల్ని లోపల కూడా మీ తూకం పెంచుతుంది, అంటే హృదయంలోకి దిగటానికి మీ తూకం పెంచుతుంది. అయితే అది చిన్నపడ పెద్ద భగవం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, మీరేదో కాలం చదివిస్తున్నారా, లేదా చెరువు చదివిస్తున్నారా, లేదా ప్రాజెక్టు కడుతున్నారా, లేదా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారా, అది కాదు భగవంతుడు చూసేది కాదు. మీరు ఆ పని చేసేటప్పుడు మీ తలంపి ఎలా ఉంటుంది? దీన్ని బట్టి మీకు స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు. అది బయట చూడ్డాడు, నేను లోకం చూస్తుంది, బయట కూడా నీ లోకం చూస్తుంది. నువ్వు ఏదైనా పని చేసావనుకో, ఆ పని చేసేటప్పుడు నీ తలంపు ఎలా ఉంది, ఏ పర్పస్ తోటి, ఎటువంటి ఆలోచనతో నువ్వు ఆ పని చేస్తున్నావు, నీ లోపల ఉన్నాడు కదా అంతర్యామిగా ఉండి వాడు నీ ఆలోచన చూస్తూ ఉంటాడు, నీ తలంపు చూస్తూ ఉంటాడు, అలా పని ఎందుకు ప్రారంభించావో కూడా చూస్తూ ఉంటాడు. వాడు ఇష్టం, వాడు కళ్ళు లేకుండా చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతి లేకుండా పని చేయగలడు, అవయవాలు లేకుండా అవయవాలు చేసి పనులను చేయగలడు. వాడు ఈశ్వరుడు, వేదవ్యాసుడు చెప్తాడు. వేదవ్యాసుడు ఏం చెప్పాడంటే భారతంలో మూడు మొక్కలు చెప్పాడు. ఏం చెప్పాడంటే నేను పని నెరవేర్చడానికి మూడు ఉండాలన్నాడు. ఒకటి వీకం, ఏంటది ఒకటి వీకం, రెండు నైపుణ్యం, రెండేంటి మూడు సమర్థత. ఏదైనా పని చేస్తున్నారనుకోండి, లేదా ప్రాజెక్టు కడుతున్నారనుకోండి, లేదా కాలేజీ కట్టిస్తున్నా, ఏ పని అనేది కాదు, ఏముండాలి ఏముండాలి అది వివేకం, నైపుణ్యం, లేదా సమర్థత. అంటే మీకు ఈ పని చేయొచ్చో చేయకూడదు, ఈ పని మొదలు పెడితే దాని పరిణామం ఎలా ఉంటుంది, ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఒకవేళ మనం తొందరపడి ఈ పని చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది. ఏదో ఒక పని 100 సార్లు చెప్పాడు ఎవరు వ్యాధి చేస్తుంది, నువ్వు పని 100 సార్లు ఆలోచించకుండా ఇది ఉద్రేకం కొలిది, నీ కోపం కొలిది, నీ చిరాకు కొలిది, అలా పని మొదలు పెట్టకూడదు. నీ తాత్కాలిక దృష్టి పెట్టుకుని పని మొదలు పెట్టకూడదు, చాలా దేహ దృష్టి ఉండాలి, చాలా ముందు చూపు ఉండాలి. ఆ పని మొదలు పెట్టేప్పుడు ఇది ఎంతవరకు అవసరం, ఎంతవరకు అవసరం లేదు, ఎంతవరకు అవసరం, ఎంత. ఈ మధ్యన తండ్రి చెబుతున్నాడు వాళ్ళ అమ్మాయితో, నువ్వు నీకు ఉద్యోగం వచ్చింది కదా మంచి మోటార్ సైకిల్ కొనేసుకో, మంచి మోటార్ సైకిల్ కొనేసుకో అంటున్నాడు వాళ్ళ అమ్మాయి. లేడీస్ మోటార్ సైకిల్ ఏర్పడిగా ఉంటాయేమో, అటు ఏమంటారు, ఏదో అంటారు, కొనేసుకో కొనేసుకో అంటున్నాడు. కొంతమంది పిల్లలకి పిల్లలకి తల్లిదండ్రులకు బుద్ధి చెబుతూ ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు దద్దమ్ములే, పిల్లలు తెలివైన వాళ్ళు ఉంటారు కొంచెం, ఆ పిల్లలే తల్లిదండ్రులకు సలహాలు చెప్తూ ఉంటారు, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి, అక్కడ అలా మాట్లాడు అలా మాట్లాడకూడదు, పిల్లలు తల్లిదండ్రులు బట్టలు ఎలా కట్టుకోవాలి కూడా చెప్తారు. చేతకానప్పుడు ఏం చేయాలి, 80 ఏళ్ళు వచ్చినా మనం చేతకానప్పుడు ఏం చేస్తాం, అదే వాళ్ళ అమ్మాయితో చెప్తున్నారు నీకు ఉద్యోగం వచ్చేసింది మోటార్ సైకిల్ కొనేసుకో మోటార్ సైకిల్ కొనేసుకో అని. అమ్మాయి ఏమందంటే ఇప్పుడు నాకున్న సైకిల్ సరిపోతుంది, ఉద్యోగం వచ్చిందని 100,000 రూపాయలు పెట్టి సైకిల్ ఎందుకంటారు, నాకున్న ఏదో సైకిల్ ఉంది, ఆ సైకిల్ పాడవలేదు, ఆ సైకిల్ వాడుకుంటున్నాను, ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చేసింది కొనేసుకో కొనేసుకో అంటున్నావు, ఈ పాడాల బట్టలు కొనేసి ఏం చేసుకుంటాను నేను, ఇలా లగ్జరీ ఫోన్లు ఎప్పుడు చెప్పొద్దు అంటాను తండ్రికి. ఇప్పుడు కాలక్షేపం అయిపోతుంది కదా, కాలక్షేపం ఇప్పుడు కొనేసుకో కొనేసుకో అంటావు, దేనికోసం వాచ్ ఫర్ ఇప్పుడు అమ్మాయి చెప్పేదని డబ్బుందని అలవాట్లు పెంచేసుకుంటే, డబ్బుందని అలవాట్లు పెంచేసుకుంటే ఈ డబ్బు ఎలాగైనా ఎటువంటి చచ్చిపోయేకి అలవాట్లు కూడా వస్తాయి. మనకి ఏదైనా డబ్బుందని అలవాట్లు పెంచేసుకుంటాం అనుకోండి, కొన్ని డబ్బు ఉన్న శరీరం ఉండదు కదా, ఈ అలవాట్లు మళ్ళీ జన్మ కూడా వస్తాయి, మళ్ళీ అట్లు ఓడగొట్టుకోవడానికి మళ్ళీ సాధన. దేనికోసం ఇప్పుడు ఆ సైకిల్ బాగానే ఉంది, కొత్తది కొనేసుకో కొత్తది కొనేసుకో అంటున్నా, దేనికోసం అంటాను అమ్మాయి, ఎందుకు కొనుక్కోవడం, దేని అవసరం ఏంటి అసలు, అలా తల్లిదండ్రులకు జ్ఞానం చెప్పి పిల్లలు చాలా మంది ఉన్నారు. కొంతమందికి వయసు వచ్చినా డబ్బు వచ్చినా బుద్ధి రాదు. కొంతమందికి వయసు పెరిగిపోతూ ఉంటుంది, డబ్బు పెరుగుతూ ఉంటుంది, కానీ బుద్ధి పెరగదు. కొంతమందికి చిన్నపిల్లలకన్నా చాలా వివేకం ఉంటారు, వాళ్ళకి వెదడం ఉంటుంది, అది సూక్ష్మ దృష్టితో చూసే నాదేస్తుంటుంది. కొంతమంది ఇప్పుడు తేలికలు పూర్తి చేస్తాం కదా మనం, అదేమో ఒడ్డు కలిపోయింది. ఎవరో తాగారి ఒడ్డు కలిపోయింది, అది సముద్రం నదిలో కొట్టిపోయింది. దానికి ఏ చేత దేవుడికి, తేలికి ఎందుకు ఈ ప్రమాదం? ఎవరి వల్ల జరిగింది? తాగారి వల్ల జరగలేదు. ఈ ప్రమాదం ఎవరి వల్ల జరిగింది? తేలికి కూడా తప్పు చేస్తానని తెలిసింది చేసింది. ఎందుకు చేసింది? తన స్వభావం వల్ల చేసింది. అది స్వభావం యొక్క యాగం. అదేంటిది స్వభావం యొక్క? చివరికి దాని స్వభావం ఎక్కడ తీసుకెళ్లి సముద్రంలో పడవచ్చు? చివరికి దాని స్వభావమే దాన్ని చంపేస్తుంది. తాబేలు చంపలేదు, దాని స్వభావమే దాన్ని చంపేస్తుంది. ఎందుకంటే చేలు ఏమని చెప్పింది? నేను తప్పు చేశాను, నువ్వు చెబుతున్నావు. నువ్వు చెప్పడం నాకే తెలుస్తా, నువ్వు చెప్పడేంటి నాకే తెలుస్తుంది. అప్పుడు నష్టపోయేది ఎవరు? నేనే నష్టపోతున్నాను. నేను మంచిదాన్ని, నీకు మాట ఇచ్చిన మాట నిజమే. ఆ మాట ఇచ్చినప్పుడు సిన్సియర్గా కూడా ఉన్నానని చెబుతాను. తేలు నిన్ను కొట్టకూడదు, అది పెద్ద ప్లేడర్. అది అందుకే తేలుని గురువు కింద పెట్టుకోమంటున్నాను. అది ప్లేడరే. అది ఏమంటుంది అంటే, నీకు మాట ఇచ్చినప్పుడు నటుకు నాలుగు దుర్మార్గం లేదు. నీకు కొట్టినని చెప్పాను కదా, అప్పుడు నాలుగు దుర్మార్గం ఏమి లేదు. నేను సిన్సియర్గా చెప్తాను, నీకు కొట్టకూడదనే ఉన్నాను. ఆ మాట తలంపు మటుకి కొట్టకూడదనే నేను అనుకున్నాను. అందులో ఆలోచన ఒకటి, మాట ఒకటి కాదు. ఆలోచన మాట ఒకటే, కానీ నా స్వభావం నన్ను పాడు చేసేసి, నా స్వభావం నువ్వు పీకి పైకి ఎత్తావు. పీకి పైకి ఎత్తే కూడా సడన్గా కుట్టేది అనిపించింది. నా ఇప్పుడు నా మంచితనం అయింది, కొట్టిపోయింది. నా మంచితనం కొట్టిపోయింది, చెడ్డతనం వచ్చింది. దీనివల్ల నష్టపోయేది నేను నష్టపోతున్నాను. నేను నీకు మాట ఇచ్చినప్పుడు మటుకు నాకు దుర్బుద్ధి లేదు. నిజంగానే అంటే కొట్టకూడదు అనుకున్నాను, కానీ ఏంటి, నేను కుట్టేశాను. అదేంటిది? స్వభావం యొక్క వేగం. ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి బహు జన్మల కృషి అవసరం అని గీతలో కృష్ణ. అది ఒక జన్మ సరిపోదు, బహు జన్మల కృషి దానికి. దాని స్వభావం, మానవుడు తనకున్న స్వభావాన్ని మార్చుకోవడానికి బహుజన్మల కృషి చేయాలి, బహుజన్మల పుణ్యకర్మలు చేయాలి. బహుజన్మల సమాజానికి ఏదో రూపంలో నువ్వు ఉపయోగపడుతూ ఉండాలి సార్. అంటే మన ఎంజాయ్మెంట్ అంతా కూడా ఎందులో, ఇసుకలో పోసినా మంచి నూనె, కానీ ఇతరులకు ఏది సహాయం చేసినా మరి 2 రూపాయలు వడ్డీ చోటు నీకు వచ్చేస్తుంది. నువ్వు ఎంజాయ్, నీ ఎంజాయ్మెంట్ అంతా నీ శరీరానికి పెట్టుకున్న రోగాలకు అప్పచెబుతా. నువ్వు ఇతరులకు ఏ రూపంలో సహాయం చేయి, ఏ రూపం, ఒక మాట రూపంలో అవ్వచ్చు, ఏ రూపంలో అయినా సరే, వాళ్ళ పట్ల సహృదయం కలిగి ఉండాలి, బాగుపడాలి. నువ్వు ఏ రూపంలో సహాయం చేసినా నీకు తిరిగి అది ఎలా వచ్చేస్తుంది అంటే 2 రూపాయలు వడ్డీతో వచ్చేస్తుంది. రమణ మహర్షి గారు నేనేమన్న పుస్తకంలో ఒక వాక్యం చెప్పారు. ఏం చెప్పారంటే, నీకు జనరల్గా ఇతరులకు ఏమైనా ఇవ్వాలని ఇష్టం ఉండదు. మనకి ఇతరులకి ఏదైనా ఇవ్వాలి, ఆ ఇచ్చేవాళ్ళు కూడా పబ్లిసిటీకి ఇస్తారు. కొంతమంది వాళ్ళు మన గోడ మీద పేరు రాస్తే అంత డొనేషన్ ఇస్తారు, కానీ లేకపోతే గోడ మీద పేరు రాయకపోతే డొనేషన్ కూడా ఇవ్వరు. నీకు అర్థం అవుతుందా? నీ డొనేషన్కి వాళ్ళు గోడ మీద పేరు రాస్తాడు. మీరు మాట్లాడుకోవచ్చు, ఆ గోడ మీద పోరాదు. ఈశ్వరు అనుగ్రహం సున్నాడు. ఇంకా మీరు ఎందుకు ఇచ్చారు? మీరు పబ్లిసిటీ కోసం ఇచ్చారు, పబ్లిసిటీ వచ్చింది. ఈశ్వరుని దయమటుకు సున్నాడు. అంటే మనకి ఏ ప్రేమ నిలబడుతుందంటే ట్రేడ్ కాదు. ఇదేంటది? ట్రేడ్ కాదు. మనకు భగవంతుడి మీద, మీకు మనకు భగవద్ అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఇది కొలత కొలుసుకోండి. ఇలాగ మనకి భగవంతుడి దగ్గర నుంచి ఏమి కోరికలు ఉండకూడదు. నాకు అది కావాలి, ఇది కావాలని భగవంతుడిని అడగక్కర్లేదు. అసలు అది కావాలి, ఇది కావాలని భగవంతుడిని అడగకూడదు. అడిగితే పొరపాటు అన్న కాదు అని చెప్పింది. ఏ రకమైన కోరిక ఉండకూడదు, ఏ రకమైన భగవంతుడి దగ్గర నుంచి ఇది పొందాలని కూడా మనం ఏం అనుకోక్కర్లేదు. ఏమి కోరిక లేకుండా అకారణం ఉండాలి. ఏంటది అకారణం? అంటే మన ప్రేమ భగవంతుడి వైపుకి ప్రవహిస్తా అంటే ఆయన స్వరూపానికి వ్యక్తపరుస్తాడు, మనకు స్వస్వరూప స్థితి ఇస్తాడు. అంటే ప్రేమ ఎలా ఉండాలి? నీకు ఏమి కారణం కనపడకూడదు, నీకేమీ కారణం కనపడకూడదు. మీరు మీ భర్తను ప్రేమిస్తున్నారనుకోండి, మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నారనుకోండి, దానికి కారణం కనిపిస్తూ ఉంటాం. అలాగే మీ పిల్లలను మీరు ప్రేమిస్తున్నారనుకోండి, మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారనుకోండి, దానికి ఏదో కారణం కనుక వాళ్ళు మనం చూస్తారనో పెద్దోళ్ళు అయిన తర్వాత ఏదో భౌతికమైన కారణాలు కదా. అది ఏ ఏ యుగానికి సంబంధించిన కానీ పరానికి సంబంధించిన కానీ ఏ కారణం అక్క నోటికి నూరిపోయాడు అకారణమైన ప్రేమ ఈస్తాడు ఇప్పుడు ప్రవహిస్తుంటే నేను ఆత్మజ్ఞానంతో దైవ సంపత్తో నేను అలంకరిస్తాడు ఈస్తాడు అట్టి వాడు. అయితే ప్రేమ చేతి ఉండకూడదు, అకారణంగా ప్రవహించాలి. చేదు ఎక్కడికి వెళ్ళిపోయింది? సముద్రానికి వెళ్ళిపోయింది. తాబేలు ఎక్కడికి వచ్చింది? ఒడ్డుకు వచ్చింది. ఆ పుట్టిన బాధ పడింది 2 రోజులు, కానీ ఎక్కడికి వచ్చింది? ఒడ్డుకు వచ్చింది. ఇప్పుడు తాబేలు ఆ ముళ్ళుని సముద్రంలోకి ఎవరికి ఎంటేశాను? తాబేలుకి ఎంటిందా? తాబేలుకి ఎంటలేదు, తన స్వభావం తీసిపోయింది. అయితే ఆ స్వభావం యొక్క వేగం వచ్చింది. బహుజనములు కృషి లేకుండా నీకు ఆత్మ దైవ సంబంధమైన జ్ఞానం రాదని భగవంతుడు ఎందుకు చెప్పాడంటే ఆ స్వభావం మన స్వభావం మనం ఓవర్కమ్ చేయాలి. మన స్వభావాన్ని మనం ఓవర్కమ్ చేయాలి, అది సాధ్యం కాదు. అది కృష్ణుడు అర్జునుడు కృష్ణుని అడుగుతాడు, మనిషికి తప్పు చేస్తున్నామని తెలుసు, తప్పు చేస్తున్నామని తెలిసింది కూడా తప్పు ఎందుకు చేస్తాడు? కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ. తర్వాత కోపం వచ్చినప్పుడు కూడా మనం నోరు మూసుకు పడి ఉండి ఏదో గదిలో గంట సేపు కూర్చోవడం మంచిది. ఇది ఎప్పుడైనా మనిషికి ఎప్పుడైనా కోపం వస్తాను కూడా మీరు లోపలికి వెళ్ళిపోండి, గదిలోకి వెళ్ళిపోండి, గదిలో తదుపులే చేసుకుని లోపల గంటల పడి ఉండడు. అలాగే లేకపోతే ఏమవుతుందంటే మనకు ఎప్పుడైనా కోపం వస్తే భాష చెడ్డ భాష మాట్లాడుకో. మనకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి బాగా లాంగ్వేజ్ చెడ్డ భాష మాట్లాడేస్తాం. తర్వాత ఐఎమ్ సారీ అనుకున్నా లాభం లేదు. అయితే కోపం వచ్చిన భాష సరళంగా ఉండదు, మన భాష సరళంగా ఉండదు, నిదానంగా ఉండదు. అయితే కోపం వచ్చినప్పుడు నోరు మూసుకుని పడి ఉంటాం మంచిది. అని 10 నిమిషాలు 1/2 గంట గదిలో కూర్చుంటే కాలక్షేపం, మనం ఒంటరిగా గదిలో కూర్చుంటే అవుతుంది. కానీ మన కోపం వచ్చేవాడు మాట్లాడటం మానలేదు, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం మానేయాలి. ఏదైనా మాట్లాడాలనుకోండి అక్కడికి మీకు మీకు చెడ్డ భాష వచ్చేస్తుంది, మరి చెడ్డ భాష వాళ్ళని హత్య చేస్తుంది. భారతంలో మొత్తం 100,000 శ్లోకాలు భారత సారం, భారతం 100,000 శ్లోకాలు వ్యాసుడు రాస్తుంది. ఈ 100 శ్లోకాలు సారం ఒక్క మాటలో చెప్పాడు, మొత్తం 100 శ్లోకాలు మనం చదవలేకపోవచ్చు. వ్యాసుడు ఒకే వాక్యంలో చెప్పాడు. ఏమంటది? ఇతరులు నీ ఏది చేయకూడదని అనుకుంటున్నావు అది నువ్వు ఇతరులకు చేయకు. ఇదే భారత 100 శ్లోకాల సారం. ఇతరులు నీకు ఏది చేయకూడదని అనుకుంటున్నావు అది నువ్వు ఇతరులకు చేయకు. ఇతరులు ఎవరో నీకు చెడ్డ చేయకూడదు అనుకుంటావు, అంతే కదా నువ్వు ఆ పరిణామం ఇతరులకు చేయకు. ఇదే భారత సారం అని చెప్పాడు. ఈ 100 శ్లోకాల సారం అని మన వేదవ్యాసుడు చెప్పాడు, భారత వేదవ్యాస రచయిత. ఇప్పుడు ఇందుకే మనం ఏమనుకున్నా వ్యాసుడు చెప్పింది మర్చిపోయాం. ఒకటి వివేకం, రెండు నైపుణ్యం అంటే స్కిల్ అనమాట. అవి నైపుణ్యాన్ని ఇంగ్లీష్లో స్కిల్ అంటారు. 3 సామర్థ్యం, ప్రొఫిషియన్సీ కాదు ఎఫిషియన్సీ. నీకు అర్థమవుతుంది? ప్రొఫిషియన్సీ వేరు, ఎఫిషియన్సీ వేరు. నీకు అర్థమవుతుంది? నిహులు గారికి ప్రొఫిషియన్సీ కానీ ఎఫిషియన్సీ తక్కువే. పటేల్ గారికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, ప్రొఫిషియన్సీ తక్కువ ఉండొచ్చు. అక్కడ మనకు కావాల్సింది ప్రొఫిషియన్సీ కాదు, ఎఫిషియన్సీ ఉండాలి. అక్కడ మాటలు ముఖ్యం కాదు. మా నువ్వు తక్కువ మాట్లాడినా పర్లేదు, దానికి తగినటువంటి ఆ పని పూర్తి చేయగల సమర్థత ఉండాలి, ఆ ట్యాక్ట్ ఉండాలి, ఆ టీఏసీటీ ఉండాలి. అదేంటి? టీఏసీటీ ఉండాలి. ఈ మధ్యన ఎవరో ఉద్యోగస్తులు అంటున్నారు మాకు ట్యాక్ట్ లేకపోతే బతకలే ఉండాలి. ఎంటే పెద్ద చదువులు చదివినా మా కామన్ సెన్స్ లేకపోతే టీఏసీటీ ట్యాక్ట్ లేకపోతే ఉద్యోగాలు చేయలేమంటున్నారు. అంటే ఆ పని చెయ్యాలా చేయకూడదనే దానికి ఏముండాలి? వివేకం ఉండాలి. నీకు ఎవరికి తగ్గుతుంది, అది వివేకం ఉండాలి. చేయదగిందా చేయకూడదా, చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి వివేకం ఉండాలి. తర్వాత ఆ పని ప్రారంభిస్తాం, ఆ పని ప్రారంభించగా అది ఎలా చెయ్యాలో నైపుణ్యం, ఆ నైపుణ్యం ముందు సంపాదించాలి. నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఏ రకమైన బిజినెస్ చేస్తున్నావో ఆ రకమైన బిజినెస్ తాలూకు నీకు తెలివి ఉండాలి. అది ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి, చెయ్యి తెలుసుకునే చెయ్యి. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు కూడా మేము వ్యాపారాలు చేసేస్తాం అంటున్నారు. వ్యాపారాలు చేసి చివరికి ఇంట్లో ఉన్నది పాడు చేస్తారు. వ్యాపారం చేయడానికి అందులో ట్రైనింగ్ ఉండాలి, లాభం నష్టం కాదు. తన అకౌంట్ తెలియాలి నాకు, అకౌంట్ నీకు తెలిస్తే ఎక్కడ నీకు లాస్, డబ్బు ఎక్కడ పోతుందో నీకు తెలుస్తూ ఉంటుంది. అకౌంట్ లేకుండా లాభం వచ్చినా బిజినెస్ చేయకూడదు. నీకు అకౌంట్ బాగా తెలియాలి, దాని పాలు కదా ఎలా ఎలా నెరవేర్చాలి, మార్కెట్ని ఎలా చేయాలన్నారు. ఒకసారి కేవీకర్ అడిగారు అన్నారు నా దగ్గరికి, ఈ డబ్బు సంపాదించడం ఉండదు తెలియని వాడు తెలియని వాడు అనుకుంటున్నారు, పాప వాళ్ళందరూ తెలియక అనుకుంటున్నారు. ఏదో కాకినాడ ఫ్యాక్టరీ కడుతున్నప్పుడు మేం చేస్తాం, మేము ప్రొడ్యూస్ చేసిన సరికి మార్కెట్ ఉంటే లాభాలు వస్తాయి, మార్కెట్ లేదనుకోండి నష్టాలు వస్తాయి. అంటే మార్కెట్ అది మార్కెట్ తాలూకు వైభవం అది, మా తెలివి మార్కెట్ లేదనుకోండి మా తెలివితేటలు ఏం చేస్తాయన్నారు. ఏదో సరుకులు తయారు చేస్తా, అది కొని కూడా ఒక్క లేడు, మా తెలివి ఏం చేస్తున్నా. అదే నేను తలుపులు తయారు చేస్తున్నాం, అది బాగా కొంటున్నారు అనుకోండి, అందరూ కొంటే ఏమొస్తుంది, లాభం వస్తుంది. అక్కడ మార్కెట్ ముఖ్యం కాదు, మా తెలివితేటలు ముఖ్యం కాదు. మార్కెట్ బాగుంటే లాభం వస్తుంది, లాభం వస్తే కేవీకరాజు గారు తెలియదు ఆడ తెలియదు ఇది ఇలా అనుకుంటారు. అది అక్కడ మార్కెట్ ముఖ్యం కానీ మార్కెట్ బాగుపోతే నా సరికి ఎంత తయారు చేసినా మార్కెట్ బాగుతే మాకు లాభాలు రావు. అది ఇందులో మా తెలివితో సంబంధం లేదు కానీ ప్రజలు ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాని తాలూకు ఏమి ఉండాలి, నీకు నైపుణ్యం ఉండాలి. అంటే చేసే విధానం చేయాలి, ఏం చేయాలి చేసే విధానం తెలియాలి. తర్వాత ఏం చేస్తారంటే నువ్వు పని చేసేటప్పుడు చాలా కష్టాలు నష్టాలు వస్తావు. నేను చెరగొట్టి వాళ్ళు ఉంటారు, నేను చెరగొట్టిన తర్వాత మార్కెట్లో కాంపిటీషన్ ఉంటుంది, ఎన్నిటిని తట్టుకోవాలి. మీరు ఏదైనా ఒక వ్యాపారం చేస్తా, అదే వ్యాపారం ఇంకో 100 మంది చేస్తూ ఉంటారు, ఆ మార్కెట్లో ఒడిదిడుకులు వస్తూ ఉంటుంది. నువ్వు కాంపిటీషన్ ఉంటుంది మార్కెట్లో, కాంపిటీషన్ లేకుండా మార్కెట్ ఉంటుంది. కార్డు కంపెనీలు అన్ని కూడా మార్కెట్, అది 20 సంపిస్తా ఉంటే ఇది 30 తగ్గిస్తూ ఉంటాడు, అది అంతా మార్కెట్టే కదా. అది కానీ కాంపిటీషన్ ఉన్నా పర్లేదు, మీరు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మీరు కాంపిటీషన్ ఉన్నా క్వాలిటీ మెయింటైన్ చేసేవాడికి నష్టం రాదు. మీరు ఎంత కాంపిటీషన్ ఉన్నా పర్లేదు, మీరు తయారు చేసేసరికి క్వాలిటీ ఉంటే కాంపిటీషన్ ఉన్నా ఇబ్బంది లేదు. కాంపిటీషన్ అంటే మీకు క్వాలిటీ ఉండాలి, అంటే క్వాంటిటీ ఒకటే కదా, క్వాలిటీ ఉంటే కాంపిటీషన్ ఉన్నా ఇబ్బంది లేదు. అదేంటి నైపుణ్యం, అదేంటది నైపుణ్యం. ఇది మీరు ఏదైనా పని మొదలుపెట్టేప్పుడు అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాదు మీ మీద ఇష్టం లేనట్లు కూడా, అనేక చిక్కులు తీసుకొస్తూ ఉంటారు, అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు తట్టుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బంది వస్తుంది, ఆర్థికపరమైన ఇవి కొంతమంది ఇప్పుడు 1000 కోట్లు సంపాదించారు, 2000 కోట్లు సంపాదించారు, 3000 కోట్లు సంపాదించారు అని చెప్పుకున్న వాళ్ళు ఆ ఫ్యాక్టరీలు కట్టేటప్పుడు 1000 రూపాయలు జేబులేక 1000 రూపాయలు జేబులో లేక అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్పటెందుకు, 2000 కోట్లు సంపాదించారు వాళ్ళు, 3000 కోట్లు సంపాదించారు వాళ్ళు. ఫ్యాక్టరీలు కట్టేటప్పుడు జేబులో 1000 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు చేయబదులు అని పుచ్చుకున్నారు, 1000 రూపాయలు ఉండి మెల్లాళ్ళు ఇచ్చేస్తాం. వాళ్ళు ఇప్పుడు 8 కోట్లు సార్, అంటే ఆ కట్టేటప్పుడు ఉన్న బాధలు మీకు తెలియవు. తర్వాత వాళ్ళు పచ్చగా ఉన్నాక పచ్చబడ్డారని తెలుస్తుంది, కానీ అంతకుముందు స్విమ్మింగ్లో మీకు తెలియదు. ఇప్పుడు ఈతలు కొట్టాడు అయిపోయింది, ఒడ్డుకు వచ్చేసాడు, ఆ ఒడ్డుకు వచ్చిన మనిషి మీకు కనిపిస్తాడు, కానీ ఈతలు కొట్టినప్పుడు మీరు కళ్ళతో చూడలేదు కాబట్టి ఏదో తెలుగ్గా వచ్చేసాడు, వాళ్ళకేముందని మీకు అనిపిస్తుంది. బుడగడ్లి సముద్రంలో కలిసిన బుడగైపోతుంది, సముద్రంలో కలిసిన బుడగైపోతుంది. సముద్రం వచ్చి బుడగలో కలిస్తే అదేమవుతుంది, అది సముద్రం. రమణ మహర్షి గారి పూర్వ పుణ్యం ఎటువంటిది అంటే ఆయన సముద్రం వచ్చి బుడగలో కలుస్తుంది. మనం సముద్రంలో కలవటం మనం ప్రయత్నం చేస్తున్నాం. రమణ మహర్షి గారికి బుడగలి సముద్రంలో కలలేదు, సముద్రం వచ్చి బుడగలో కలుస్తుంది. ఎలా ఇలాగనే సముద్రం అవుతుంది, అలాగనే సముద్రం అవుతుంది. ఏంటి మూడేది ఏంటి? సామర్థ్యం, నైపుణ్యం, వివేకము. నైపుణ్యం తర్వాత సామర్థ్యం అంటే చెప్పి అది సామర్థ్యం, ఆ పని పూర్తి చేసే శక్తి ఉండాలి. మొదలుపెట్టావు, సకంలోకి తీసుకొచ్చావు, అనేక ఇబ్బందులు వస్తాయి. కానీ నీకు విరోధులు కూడా ఉంటారు, మీకు ఆ విరోధులు పని చేయబెట్టాలని చూస్తూ ఉంటారు, రకరకాలు ఉంటారు. ఇవన్నీ తట్టుకుని ముగిస్తేనే సామర్థ్యం. ఇవన్నీ తట్టుకోవాలి. మమ్మల్ని మేమే ప్రయత్నం చేసామంటే వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వీళ్ళు ఇబ్బంది పెట్టారు అని పని మానేసామంటే అది సామర్థ్యం కాదు, అది ఎఫిషియన్సీ కాదు. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడినప్పుడు ఏం చేస్తారు? వాడికి పోటీ పెట్టిన వాళ్ళు అన్ని విధాలు ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఓడించే వాళ్ళని కూడా తట్టుకుంటే కదా వీళ్ళు తగ్గటం, విని చేయటం, ఇది అంతే. మీరు డబ్బు సంపాదించి అంతే, వాళ్ళు కూడా తట్టుకుంటేనే మీరు ఒడ్డుకు రాగలరు. ఇది వ్యాసుడు చెప్పాడు భారతంలో. అంటే భారతంలో రామాయణంలో వాళ్ళు కేవలం మోక్షం గురించే చెప్పలేదు. మన సంసార కష్టకాలు, ఇబ్బందులు, మన సమాజానికి మనకున్న అనుబంధం ఏంటి, మీకు అర్థమవుతుందా? ఎంతవరకు సమాజంతో మన అనుబంధం, వాళ్ళకి మనకున్న అనుబంధం ఏంటి, ఆ విశ్లేషణ అంతా రామాయణంలో చెప్తాడు, భారతంలో చెప్తాడు. అంటే కేవలం మోక్ష స్వరూపం గురించి, మోక్ష సుఖం గురించి చెప్పలేదు రామాయణంలో భారతం. అది చెబుతూ జీవితాలకు సంబంధించిన కష్టకాలు, ఈ ఫ్యామిలీకి సంబంధించిన కష్టకాలు, ఫ్యామిలీకి సమాజానికి ఉన్న సంబంధం ఎలా ఉండాలి, సమాజంతో సంబంధం లేకుండా మనిషి బతకలేడు. ఎర్రబట్టలు కట్టుకునే వాళ్ళు కూడా ఎంతో కొంత సమాజంతో సంబంధం లేకుండా బతకలేరు వాళ్ళు. అయితే వాళ్ళకి మనకి, వాళ్ళకి సమాజంతో మనకంత అనుభవం, సంబంధం ఉంటే ఆ సంబంధం ఎంతవరకు ఉండాలి, అది మధ్య మార్గంలో ఉండాలి కానీ అతిగా ఉండకూడదు అని చెప్పడం కోసం చాలా ఆ కావ్యాలు కాబట్టి అనేక కష్టకాలు చెప్తూ ఉంటారు, అనేక కష్టాలు చెప్తారు. తర్వాత మనం ఏదో పుస్తకాలు చదివటంలా జ్ఞాన ధర్మాన్ని ఆచరించకుండా ఆత్మ సాక్షాత్కారం కాదు. ఏదో పుస్తకాలు చదివిస్తే వచ్చేస్తుంది అనుకోకండి. పండితులకి ధనవంతులకి వచ్చేది కాదు, ఇది అది ఉంటే ఉండనివ్వండి. ఇది పాండిత్యం వల్ల, ధనం వల్ల వచ్చేది కాదు. కానీ మీ బిడ్డలు చాలా మంచి వాళ్ళు అనుకోండి, వాళ్ళ వల్ల కూడా వచ్చేది కాదు. ఇది సంతానం వల్ల కానీ, ఐశ్వర్యం వల్ల కానీ, మీరు చదువుకునే విద్య వల్ల కానీ ఇది వచ్చేది కాదు. మీరు దేనికోసం అయితే ఈశ్వరుని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాడు తాలూకు దయ లేకుండా వాడిని పొందలేరు. అందుకని నేను మీకు చాలా మీటింగ్లో చెప్తున్నాను, మిగతా విషయాలతో ఈశ్వరుని ముందు జ్ఞానం మాట అటుంటున్నాయి, ఈశ్వరుని దయ సంపాదించడానికి ప్రయత్నం చేయండి. అది కూడా సంపాదన ఉండాలి. ఈశ్వరుని దయ సంపాదించడానికి, ఆ ఈశ్వరుని అనుగ్రహం సంపాదించడానికి ప్రయత్నం చేస్తే మన చేతిలో ధనం ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోడు ఎంత చేరుకో. ఈశ్వరుని యొక్క ఆయన లవ్, ఆయన మన పట్ల ఆయన దయ ఉంటే, ఆయన పట్ల మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ కరుణ కనుక మనకు ఉంటే, ఆ కంపాషన్ కనుక మనకు ఉంటే, ఆ గ్రేస్, ఆయన గ్రేస్ కనుక మన శిరస్సు మీద ఉంటే మనం ఏమి అడగక్కర్లేదు, అడగకుండానే ఇస్తాడు. మనకు మెచ్యూరిటీ లేదనుకోండి, మనం డిజర్వ్ అవ్వలేదు అనుకోండి, మీరు అనుకోండి మనం అడిగినే ఇవ్వడం, మనం డిజర్వ్ అయ్యామనుకోండి ఒక మినిట్లో ఇచ్చాడు. ఈ ఓన్లీ గట్ వాట్ యు డిజర్వ్. మనకి ఏదైనా కోరికలు ఉన్నాయని నెరవేర్చడు, పాడైపోతాం. మనకి ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి మనం తొందరగా నెరవేర్చడు, నెరవేర్చితే మనమే పాడైపోతాం. ఎంతవరకు డిజర్వ్ అవ్వగలరు, ఏడు తోకం ఎంత ఉంది, అది అన్ని చూసుకుని కానీ వాడు రివీల్ అవ్వడం మనకు, ఆయన రివీల్ అవ్వడం. అయితే దీనికి రహస్యం ఏంటంటే మీరు మీ ప్రేమ అండైవైడెడ్గా ఉండాలి, అండైల్యూటెడ్గా ఉండాలి. ఇంట్లో వాళ్ళు మనకు తాత్కాలికం, నువ్వు డ్యూటీ చేయాలి, ఇంట్లో వాళ్ళు పట్ట డ్యూటీ చేయాలి. మన మైండ్ ఎక్కడ ఉండాలి, ఈస్టర్ మీద ఉండాలి. దీనికి రామకృష్ణ పరమహంస గారు కథ చెప్పారు. ఇప్పుడు కుళాయిలు లేని రోజుల్లో అందరూ చెరువు దగ్గరికి వెళ్ళి బిందెడు ముంచుకుని ఇంటికి తెచ్చుకునేవారు. పూర్వపు రోజులు ఏం చేసేవారంటే ఆ ప్రతి ఊరికి చెరువు ఉండేది, ఆ చెరువులోకి వెళ్ళి బిందెడు ముంచుకునేవారు, ఆ బిందెడు ఎత్తి మీద పెట్టుకుని ఇంటికి తెచ్చుకునేవారు. ఈ కుళాయిలు లేని రోజుల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఎల్లమ్మ పొల్లమ్మ ఎవరు ఒకరు ఉంటారు కదా, ఆ చెల్లెలు నీళ్ళు ముంచుకుని ఇంటికి వస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ వస్తారు, మామూలుగా మాట్లాడుకుంటారు. మామూలుగా మాట్లాడుకున్నా మీకు అర్థం వచ్చిందా, వాళ్ళు వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందంటే అది బింది ఎత్తి మీద బింది కింద పడిపోకుండా చూసుకుంటూ ఉంటారు, ఆ ధైర్యాన్ని చూసుకుంటారు మైండ్ చోటి. మామూలుగా మాట్లాడుకుంటారు, మీరు కూడా అలా ఉండాలి. మామూలు ఇంట్లో వాడితో సంబంధం ఉంటే మామూలుగా ఉండి మీ వ్యవహారాలు మీరు చూసుకొచ్చాం, కానీ మీ మైండ్ ఎక్కడ ఉండాలి, ఈస్ట్ వాడిని పొందాలని ఆ ఎఫర్ట్ మీద మీ మైండ్ ఉండాలి. ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. మీ ఎఫర్టే గ్రేస్ కింద మారిపోతుంది, మీ ఎఫర్టే గ్రేస్ కింద మారిపోతుంది. రామకృష్ణుడు వాడు, మీరు నా వాయిపికి మీకు నాకు డిస్టెన్స్ 10 అడుగులు ఉందనుకోండి, ఒక వాయిపికి 1 అడుగు వేయండి నా పక్కకి, నేను సాక్ పెట్టుకుంటాను, అది వంపి పెట్టుకుంటాను, మీ దగ్గరికి 9 అడుగులు ఎదురుకేసి వచ్చేస్తాను. అదే నా కోసం 1 అడుగు ఎదురుకేశారు కాబట్టి ఏదో వంపు ఉండాలి కదా, మిమ్మల్ని అనుగ్రహించడానికి 9 అడుగులు వచ్చి మీ దగ్గరికి వచ్చి అనుగ్రహిస్తాను. 10 అడుగులు దూరం ఉందనుకోండి ఈస్ట్ వాడికి, మనకి ఒకవైపు అడిగేసాడు, 9 అడుగులు ఆయన వచ్చేస్తాడు, వచ్చేసి మనం అనుగ్రహిస్తాడు. 1 అడుగునే మన ముందయ్యాడు. ఇప్పుడు మీకు ఇష్టమైన జరుగుతున్నాయి అనుకోండి, మీకు ఇష్టమైన సంఘటనలు జరుగుతు కంగారు పడకడం, ఆ ఈస్టర్ తెలియకుండా జరగటం లేదు. మీకు బహుశా కొన్ని మొట్టికాయలు అవసరం ఉంటుందా, మొట్టికారు ఆ మొట్టికాయలు ఎందుకు కొడుతున్నా అంటే మీ మీద ఇష్టం లేక మీ మనసులో వంకరలు తిరుగుతాను. మిమ్మల్ని ఎప్పుడో మొట్టికాయలు కొడతా ఉంటాడు. ఈ భౌతిక ఆయన పెట్టే మొట్టికాయలు ఈ భౌతికంగా కొట్టే మొట్టికాయల కంటే కష్టంగా ఉంటాయి భరించడం. భౌతికంగా కొట్టే మొట్టికాయలు కొంచెం మెరుగు, అంత బలంగా కొడతా ఉంటాడు. ఒకసారి తలుపు సందులు పెట్టి నొక్కేసి ఉంటుంటాడు ఇష్టాడు, అది మీ మంచిగా చేస్తున్నాడు మీరు గ్రహిస్తే మీరు దాన్ని. ఇది ఎలా జరిగిందంటే అది అలా జరిగిందంటే అనుకుంటూ ఉంటారు మీరు. అలా అది ఈశ్వరుడికి తెలియకుండా జరగలేదు, అది ఈశ్వరుడికి తెలియకుండా జరగలేదు. ఆ ఈశ్వరుడికి తెలిసేది ఏది, ఏది ఈశ్వరుడికి తెలియకుండా జరగటానికి వీలు లేదు. ఆ ఈశ్వరుడికి తెలుసుకునే ఈశ్వరుడికి తెలిసే జరిగింది. అదేది మిమ్మల్ని మిమ్మల్నిగా బాగు చేయడానికి చేసే పనులే, మీ మనసులో వంకరలు చేయడానికి పనులు, మిమ్మల్ని నిదానంగా ఉంచడానికి, మిమ్మల్ని పరమ పవిత్రులుగా చేయడానికి ఆ మొట్టికాయలు అని గురువు యొక్క దేవుని యొక్క కోపము కూడా మీకు అర్థమవుతుంది. అది కూడా దేవుడు మన మీద ఏదైనా మనకి ఏదైనా శిక్ష విధిస్తున్నాడు అనుకోని మాట్లాడు, అది కూడా ఆయన అనుగ్రహాన్ని తెలిసిన వాడు ధన్యుడు. మీకు ఏదైనా బాధలు వచ్చినాయి అనుకోండి, ఇదేంటి ఈ బాధలు ఎలా వచ్చేస్తున్నాయని మీరు అనుకుంటారు, మీకు అర్థమవుతుంది. ఆ ఈశ్వరుడు తెలియకుండా పెయిన్ రావటం లేదు, ఈశ్వరుడు తెలియకుండా ఆ పెయిన్ రావటం లేదు. మీరు ఏదో ఫారెన్ మ్యాటర్ ఉంది, ఆ ఫారెన్ మ్యాటర్ కక్కించడానికి ఆ పెయిన్ కావాలని తెచ్చి పెడతాడు. ఈశ్వరుడు ఏ పని, ఈశ్వరుడు మీకు అందరికీ తండ్రి. ఎవరు? ఈశ్వరుడు తండ్రి. గురువారప్ప గురువారు కృష్ణుని ఏమంటారంటే, అందుకే గురువారప్ప అంటే గురువారి ఫాదర్, ఆ కృష్ణుడు మన ఫాదర్ అని అప్ప అంటారు. గురువారి కృష్ణ అంటారు, గురువారప్ప అంటారు అక్కడ కేరళ. అక్కడ మన అప్ప అంటే అప్పను ఆడు తండ్రి, అప్పని అంటే అక్కడ మన ఫాదర్ అని మీరు అర్థమవుతాడు, మన ఫాదర్ అనమాట. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆవు దూడలో గేదె దూడలు ఒకసారి మట్టి తింటాయి, చిన్నప్పుడు మట్టి తింటే అటుకి బుట్ట కట్టేస్తారు, మేత తిన్నప్పుడు మామూలు చేసి తర్వాత బుట్ట కట్టారు, బుట్ట ఎందుకు కడుతున్నారు, అది మట్టి తినకుండా ఉండటం కోసం. అలాగే ఒకసారి మీకు బుట్టలు కట్టేస్తా ఉంటాడు ఈస్టర్, అంటే చెడ్డలోకి వెళ్లకుండా ఉంటుంది కోసం. అప్పుడు మీరు ఈశ్వరుని తిట్టిపోస్తా ఉంటారు, మీరు లేకపోవడం కొంచెం మట్టి తింటారు, వాళ్ళకి బుట్టలు కట్టేస్తారు నోటు, ఆ మట్టి తినే అలవాటు పోయే వరకు. అలాగే ఈశ్వరుడు కూడా అంతే, ఒకసారి అలా పెట్టి ఉంచాడు, అలా పెట్టి మీ మీద కోపం కాదు, మీ మీద కోపం కాదు, మిమ్మల్ని ప్యూరిఫై చేయడానికి, మిమ్మల్ని డిజర్వ్ చేయటానికి, మిమ్మల్ని కూడా ఒక మహాజ్ఞానిగా తయారు చేయటానికి, అది స్వరూపం మీకు ఇవ్వటానికే ఆయన స్వయంభూమికి ఇవ్వడానికి కొన్ని కష్టాలను కావాలని పంపిస్తాడు, కొన్ని ఇబ్బందులను కావాలని పంపిస్తాడు, నీకు తూకం పెంచడానికి పంపిస్తాడు. నీకు అర్థమవుతుంది? నీకు ఎప్పుడైనా లెంపకాయలు కూడా పంపిస్తాడు. ఆ లెంపకాయలు నీకు ఎందుకు పని? ఆ లెంపకాయలు తిన్నాక బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చాక అప్పుడు నీ వరకు ఈశ్వరుడు తిరుగుతుంది. అది చిన్న దెబ్బలు తిన్నాడు. గాంధీ గారు అన్నారు ఆయన బయోగ్రఫీలో, నేను అందరూ మహాత్ముడు అయిపోయారు అనుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ కలవడము. మీకు అర్థమవుతుంది? ఎదురు దెబ్బలు ఎన్నో తిన్నాక ముఖం వాసిదానికి దెబ్బలు తిన్నాక లెంపకాయలు పడ్డాక ఎన్నో అవమానాలు, జీవితంలో ఎన్నో అవమానాలు భరించాక అయ్యాను మహాత్ముని ఊరికి అవ్వలేదు. గాంధీ మహర్షి అవడానికి 45 సంవత్సరాలు పట్టి ఆయన ఎందుకు మహాత్ము అయ్యాడు? మన మనస్సు రియాక్ట్ అవుతున్నా ఇష్టమైనది ఆయన గ్రేస్ అనుకున్నాడు. అది కూడా ఆయన జయ. అయితే భయం కూడా తలంపి. నీకు ఏదైనా భయం ఇస్తా అనుకోండి, అది కూడా తలంపి. నీకు ఈశ్వరుడి మీద సజీవమైన విశ్వాసం ఉందనుకోండి, నీకు అర్థమవుతుందా? ఇంకా భయం పుట్టదు. మీకు భయం వేస్తానంటే నీకంటే వేరుగా ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు మనకు భయం, మనకంటే భిన్నంగా ఏదైనా మిమ్మల్ని చూస్తే నాకు భయం, నన్ను చూస్తే నీకు భయం. కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు భయం లేదు. మిమ్మల్ని చూస్తే నాకు భయం వస్తుంది, కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు భయం లేదు. భయం అంటే మిమ్మల్ని నాకంటే భిన్నంగా చూసినప్పుడు, నాకంటే వేరుగా చూసినప్పుడు నాకు భయం వేస్తుంది. అలాగే నన్ను కూడా నీకంటే భిన్నంగా చూసినప్పుడు నీకు భయం. అలా అంతా ఒకటే, ఇదంతా ఒకటే ముద్ద. ప్రపంచము, దేవుడు, మీకు అర్థమవుతుంది, జీవుడు, దేవుడు, ప్రపంచము, ఇదంతా ఒక ముద్ద అయిపోయినప్పుడే మనకి ఇక్కడ ఉన్న శాంతి మన సహస్రాలను వచ్చి ముంచేస్తుంది. నీవు, నేను, దేవుడు. నీవంటే ప్రపంచం, నువ్వంటే ప్రపంచం, నేనంటే జీవుడు. నువ్వు అంటాం కదా, నువ్వు ప్రపంచం. అది ఎవరు? ప్రపంచం. ఏమంటారు? ఈ అనుకుని వాళ్ళని బయటకు వస్తే ఇప్పుడే మీరు ముక్తిని పొందొచ్చు. మనకి ఇప్పుడు డార్క్నెస్ అంతా పోయింది, లైట్ వచ్చేస్తుంది. మనకి డార్క్నెస్ పోయింది, లైట్ వచ్చేస్తుంది. అలాగే మీ జీవితాల్లో కూడా డార్క్నెస్ ఎక్కువగా ఉందనుకోండి, మీకు వెలుగు కనపడటం లేదనుకోండి, అలా వెయిట్ చేయండి, కంగారు పడద్దు. ఇప్పుడు వెలుగు వచ్చేస్తుంది. డార్కెస్ట్ నైట్స్ కూడా ఎప్పుడు డార్కెస్ట్ నైట్స్ గా ఉండవు. ఎంత డార్క్ గా ఉన్నాయి నైట్, ఇంకా 5 గంటలకు 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎన్ని కష్టాలు పడినా ఆ కష్టాలన్నీ ఎప్పుడు ఇలా ఉంటాయి అనుకోకండి. అది మీరు వేరు చేయగలిగితే మీలో జ్ఞాన సూర్యుడు ఉదయిస్తాడు. ఇప్పుడు చూడండి, వెలుతురు వచ్చేసింది, ఇప్పుడు వరకు చీకట్లో ఉన్నప్పుడు ఫ్యాన్లు వచ్చేసింది, లైట్ వచ్చింది. అంటే దేర్ మస్ట్ బి హోప్. ఎప్పుడు కూడా మనం ఆశావాదులుగా ఉండాలి, కానీ ఇప్పుడు హోప్ ఉండాలి, థింకింగ్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎలా ఉండాలి? యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ వేస్తే మనకు సత్వగుణం వస్తుంది. సత్వగుణం కూడా గుణమే, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి దారి చూపిస్తుంది. భగవంతుడి యొక్క మనం వంటింట్లోకి వెళ్ళిపోవచ్చు. సత్వగుణం ఉంటే వంటింట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఆ కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు. అది సత్వగుణానికి ఒకేసారి ఆత్మజ్ఞానం అంటే కష్టం వచ్చు మనకి. అది సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయమంటే తెలివి తక్కువగా అమాయకత్వంగా ఉండమని కాదు. ఇలా సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈశ్వరుడు వైపుకి వెళ్ళటానికి అది గుణం అవటానికి, ఈశ్వరుని పొందటానికి దారి చూపించి అది పక్కకు తప్పుకుంటుంది. అంటే సత్వగుణం భగవంతుడి దగ్గరికి, భగవంతుడి కాకపోయినా భగవద్ అనుభవం పొందడానికి మనం సహాయ సహకారములు అందిస్తుంది. అలాగే దైవీ సంపద కూడా అంటే మీలో గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, గుణాలు మనసుకు సంబంధించినవి. ఆ చైతన్యంలో గుణమేమి లేదు, ఈ గుణాలన్నీ మనసుకు సంబంధించినవి. అయితే మీకు మంచి గుణాలు ఉన్నాయనుకోండి, దైవీ గుణాలు ఉన్నాయనుకోండి, గుణం గుణమే. కానీ గుణం అల్టిమేట్ కాదు, ఫైనల్ కాదు. కానీ ఈ గుణాలు వీరు భగవదనుభవం కలగటానికి, ఆత్మశాంతి కలగటానికి, ఆ స్థిరమైన శాంతి కలగటానికి, ఆ ఇండిపెండెంట్ స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన స్వప్నం, స్వతంత్రమైన ఆనందం అది కలగటానికి మీకు ఏమవుతుందంటే అది దైవీ సంపద అక్కడ కలగటానికి మిమ్మల్ని అందులో ప్రవేశపెడుతుంది. ఏది? ఆ స్వతంత్రమైన శాంతిలో, ఆ శాంతి ప్రవాహంలో, ఆనంద ప్రవాహంలో మీ దైవీ సంపద అక్కడ ప్రవేశపెట్టడానికి సహకరిస్తుంది. అంటే కాశీ వెళ్తానని మన దగ్గర ఉన్న డబ్బు సహకారం చేసేది, కాశీ డబ్బు కాదు కానీ కాశీ వెళ్తానని డబ్బు సహకరిస్తాను. ఈ సత్వగుణం కూడా మీరు జీవన్ముక్తి సుఖం పొందడానికి సహకరిస్తుంది కాబట్టి కల్టివేట్ సత్వగుణం. ఈ మధ్యనే అమెరికా నుంచి మీకు నాకు ఎవరో ఫోన్ చేశారు, ఏదో మా అబ్బాయి ఏదో ఇంకా అమెరికాలో పుట్టకుండా పేర్లు పెట్టారు, అంటే పుట్టిన 24 గంటల అప్పుడు పేర్లు పెట్టారు అమ్మాయికైనా అబ్బాయికని, ఏదో ఏదో ఏం పేరు పెట్టమంటారని అడిగారు నన్ను ఫోన్లో. ఆడు ఇంకా పుట్టలేదు, ఇప్పుడు ఇంకా పుట్టలేదు, 10 రోజులకైనా పుట్టడు. అంటే నేను శ్రీహరి పెట్టినాను, ఎగనన్నాం శ్రీహరి అని పెట్టమన్నాను. అదే ఫోన్ కింద పెట్టేశాను, ఫోన్ కింద మళ్ళీ మర్చిపోయింది, మళ్ళీ ఫోన్ చేశాను. నాన్నగారు మీరు చెప్పిన పేరు బాగానే ఉంది, నేను చెప్పిన పేరు కూడా ఆలోచించండి అన్నారు. ఆడు ఇంకా పుట్టలేదు కదా, మీరు చెప్పిన పేరు బాగా, నేను చెప్పిన పేరు బాగుంటే అదేంటమ్మా నీకు ఇష్టమైన పేరు పెట్టండి, నన్ను ఏదో సలహా అడిగారని చెప్పానంటే ఈ పేరు కూడా మీరు ఆలోచించి ఓకే అంటే అలా పెడతా ఉన్నారు. ఏ సాత్విక్ ఆ పేరేంటి? సాత్విక్. మీరు శ్రీహరిని పెట్టారు, అంతకంటే ఈ పేరు బాగుంటుందేమో మేము అనుకుంటున్నాం, ఇది కూడా బాగా ఉంటుందంటే పేరు పెట్టుకుంటామంటే వండర్ఫుల్గా ఉంది, నాకంతా మీకే మంచి పేరు చెప్పింది, నేను శ్రీహరిని పెట్టాను, మీరు సాత్విక్ అని పెట్టేసుకోండి. ఇంకా 10 మందితో ఆలోచించక్కలు, మీ పేరు ఇస్తే ఫోన్ చేసి మళ్ళీ మీ పేరు ఇస్తే కూడా ఆలోచించక్కలు, సాత్విక్ అని పెట్టేసి ఓకే అంటే ఓకే అనుకుని అయిపోయింది అక్కడక్క చాప్టర్ అయిపోయింది. అంటే సాత్విక్ అనే పేరు సత్వగుణాన్ని గుర్తు చేస్తున్నాను, సాత్విక్ అనే పేరు సత్వగుణాన్ని గుర్తు చేస్తున్నాను. అంటే మీరు 5 అవుతుంది టెక్స్ట్ అసలు చదవలేదు, అంటే చేతిలో ఉంది పుస్తకం, మనస్సు ఎక్కడెక్కడికో తిరిగి వచ్చింది. పుస్తకం ఏమో చేతిలో ఉంది, మనస్సు ఎక్కడెక్కడికో తిరిగి వచ్చిందో. తర్వాత ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ కాడ మనం జాగ్రత్తగా ఉండాలి, ఆహారం ఒకటి మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి, మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి, స్లీప్ కూడా మోడరేట్గా ఉండాలి, నిద్ర కూడా తగుమాత్రంగా ఉండాలి, భోజనం తగుమాత్రంగా ఉండాలి, వ్యవహారం కూడా తగుమాత్రం కూడా మా అతిగా ఉండకూడదు, తగుమాత్రం కూడా వ్యవహారాలు సమాజంతో మనకున్న సంబంధంలో కూడా అతిగా ఉండకూడదు, తగుమాత్రంగా ఉండవచ్చు. అసలు సమాజంతో సంబంధం లేకుండా రోజు వెళ్ళాం, ఏదో రకమైన అనుబంధం శరీరంలో ప్రాణం చేపు సమాజంతో ఏదో రకమైన అనుబంధం తప్పదు మనకు. అంటే భగవాన్ ఫుడ్ కానీ జాగ్రత్తగా ఉండండి, స్లీప్ కానీ జాగ్రత్తగా ఉండండి, అవసరం లేకుండా మాట్లాడకండి, అవసరం లేకుండా మనం ఎక్కువ అవసరం లేకుండా మాట్లాడకండి, అవసరం లేకుండా మాట్లాడకండి, అవసరమైనప్పుడు మాట్లాడకపోవటం, అవసరమైనప్పుడు మాట్లాడకపోవటం ఎంత పొరపాటు, అవసరమైనప్పుడు మాట్లాడటం అంత పొరపాటు. అవసరమైనప్పుడు ఒక మాట, అవసరమైనప్పుడు ఒక మాట మంచి మాట చెప్పకపోవటం ఎంత పొరపాటు, అవసరం లేకుండా మనం మాట్లాడేయటం కూడా అంతే పొరపాటు. ఏంటంటే ఎక్కువ మాట్లాడటం వల్ల చాలా తక్కువ మాట్లాడడం, మనం ఎక్కువ మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈగో పెరిగిపోతుంది, తర్వాత అవసరం లేని తాత్వం. మనం మాట్లాడేటప్పుడు అవసరం ఉండి మాట్లాడుతున్నావా, అహంభావం అహంభావం కోసం మాట్లాడుతున్నావా చూసుకోవాలి. అహంభావం కోసం మాటలు వస్తాను కూడా ఆఫ్ చేశాను, అవసరం ఉంటే 4 మాటలు చెప్పాలి. మన కాన్షియస్నెస్ మనకు చెబుతా ఉంటుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల తిండిని నిన్ను చేరి తిండి ఈశ్వర అవినాశ్వర పిందిను చేరితను తిన నాణ్య అంతమైపోవుదు నువ్వు అరుణాచల. రూజువెల్ట్ ఏం చెప్పాయంటే మనం పాపం అనిపిస్తున్నాం, పుణ్యం అనిపిస్తున్నాం, అదృష్టం అనిపిస్తున్నాం, దైవదృష్టం అనిపిస్తున్నాం. ఎవరు అంటున్నారు? ఇదేనే అంటాను. ఎవరు అంటున్నారు? ఇది ఇది మనం ఆ నేను ఏం చేస్తున్నంటే బంధువులతోటి, చుట్టాలతోటి, స్నేహితులతోటి, విరోధాలతోటి, విరోధులతోటి, దేహంతో, మనస్సుతోటి, పార్టీలతోటి శుభ్రంగా కలుషితం అయిపోయాడు. రామరాముడు ఆ నేలను చూడలేము. అసలు మన కళ్ళకు కనపట్టాలి కానీ కళ్ళకు కనపడతాంటే ఈ నేలు లోపల కళ్ళ కనపడితే పారిపోతాం. భగవంతుడు మనకు ఆ నేలను కనపడకుండా చేస్తున్నాడు, కనపడితే పారిపోతాం. ఇంత నేను పెంట పెరుగు, ఈ నేలు కంటే బయట ఉన్న పెంటలు పెరుగు. మన నేను అందరితోటి కలుస్తుంది. ఇది చుట్టాలు అంటుంది, ఏదో స్నేహితులు అంటుంది, అదే అంటుంది, ఇది ధనం అంటుందండి, పేదరికం అంటుంది, అదృష్టం అంటుంది, దురదృష్టం అంటుంది, నీకు అర్థం అవుతుంది. ఏదో గత మళ్ళీ వచ్చే జన్మలో మంచి జన్మలు కావాలంటుంది, ఇంకేదో అంటుంది, ఇంకేదో అంటుంది. మరి ఈ దేహంతో, ఈ దేహం నువ్వు కాలిపోయిన దేహంతో కలుస్తూ ఉంటుంది. ఆ గుణాలు నేనే అంటుంది, ఆ మనస్సు నేనే అంటుంది, ఆ రంగు నేనే అంటుంది. పైగా నేను మంచిదాన్ని చెబుతుంది, రామ రామ రామ. అది భగవంతు మనకు టెన్త్ అంతా అందులో. పైగా దానికి జతలు కావాలి. పైగా నేను దగ్గర ప్రమాదం ఏంటంటే దానికి జతలు కావాలి. ఆ జతలు వేసి తిరుగుతూ ఉంటుంది. భగవాన్ గారు పోయి ఇళ్ళతో సరిపెట్టుకోదు, దీని అందరికి దేవుడు ఒకరు కావాలని. ఈ పెంటతో, ఈ పెంటతో సరిపెట్టుకోదు అది ఎవరు? ఈ నేను. పైగా ఈ నేనుకి దేవుడు ఒకటి కావాలి, దీని అందానికి దేవుడు ఒకటి కావాలని. గిన్నెక కళ్ళతో చూడలేము. ఏంది ఈ నేను? మళ్ళీ దానికి దేవుడు ఒకరు కావాలి. ఆ దేవుడు నేర్చుకుంటుంది, మధ్య మధ్యలో గుళ్ళోకి తిరుగుతూ ఉంటుంది, అది ఏదో గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు రూజువెల్ట్ చెప్పింది ఏంటంటే, మీరు అదృష్టవంతులైనా దురదృష్టవంతులైనా నేను చుట్టూ తిరుగుతున్నారు. రోజు మీ అదృష్టవంతులు దురదృష్టవంతులు, మా రోజులు బాగున్నాయి, మా రోజులు బాగోలేదని ఇలా అనుకోకుండా అందులోంచి బయటికి రావడానికి ట్రై చేయండి. మీకు చేతన అయితే లేకపోతే నోరు మూసుకు పడి ఉంటాం. అది రూజు వెళ్ళి చెప్తు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలం. పిండిని నిన్ను చేరితని, పిండిని నిన్ను చేరితని తిన నాణేను. ఏది దేహంతో, మనస్సుతోటి, జతలతోటి, చుట్టాలతోటి, చావులతోటి, పుట్టుకులతోటి కలిసిపోయింది ఈ నేను. ఇంకా ఏది కనిపిస్తే దానితో కలిసిపోవటం. అక్కడ ఏదైనా గడ్డి మీద, పెద్ద గడ్డి మీద కనిపిస్తే గడ్డి మీద నాకు ఉంటే బాగుండు అనుకోవటం. ఇది దీనికి అదే పని. ఆ గడ్డి మీద పాపం ఎవరివో మనం చూస్తే నాకే ఉండాలనుకోవటం ఆ గడ్డి మీద. చేరితని తిన నానేను. ఈ ఫాల్స్ అయి, ఈ ఆర్టిఫిషియల్ అయి, ఈ దొంగలేరు. అది కనిపించడం లేదు, కనిపిస్తే మనం చూడలేమంటుంది, దాని తగ్గిలీగా ఉంటుంది. అట్లా తిండిని నీ చేరితిని, తిండిని నీ చేర్చిన నానేను శాంతమైపోవుదు నువ్వు అరుణాచలం అని అరుణాచలం. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. ఇంతవరకు నా అజ్ఞానాన్ని పరిపాలిస్తాను, నా అజ్ఞానాన్ని రూల్ చేస్తాను. ఈ అజ్ఞానానికి పక్కన నెట్టి నువ్వు నన్ను రూల్ చేయి. నువ్వే యజ్ఞానం నాకు యజమానం కాదు, నువ్వే నాకు యజమానం, నువ్వే నాకు ప్రభువు, నువ్వే నాకు భర్తము. అది నువ్వు నన్ను రూల్ చేయి. నువ్వు నన్ను కాదు, ఇప్పుడు నేను అహంభావం ఎటు గంతులు ఏమంటే ఎటు గంతులు వేస్తున్నానా, అవి ఆపు చేసి నువ్వు చెప్పినట్టు వినే, నువ్వు నీ అనుగ్రహం నాకు పంపించి, నీ అనుగ్రహం నాకు పంపించి నాలో ఉన్న ఫార్న మ్యాటర్ని ఈ స్వాధీనం చేసుకుని పక్క గంటి నీ అనుగ్రహం నన్ను పంపించి పవిత్రుడు చేసి నీ స్వరూపాన్ని నాకు ప్రసాదం. ఇదంతా నేను చేయగలనా? చేయలేను. అయితే ఇదంతా నువ్వే చేసి పెట్టాలి. మన ప్రయత్నం ఎంత, మన తెలివి ఎంత, మనం చేయడానికి ఏదో చేస్తాం, మనం చేసినట్టు నటిస్తాం, ఏదో చేస్తాం, చేయడానికి మనం సరిపోదు. వాళ్ళ అనుగ్రహం ఉండాలి, ఆయన దయ ఉండాలి. కంపాషన్ లేకుండా, లవ్ లేకుండా మనకు సాధ్యం కాదు. గిరిరూపమైన కరుణా సముద్రము, నువ్వు కొండ రూపంలో కనిపిస్తున్నావు, కానీ దయా సముద్రం, ఉప్పు సముద్రుడు కాదు, దయా సముద్రుడు, జ్ఞాన సముద్రుడు, విద్యా సముద్రుడు, కానీ ఉప్పు సముద్రుడు కాదు. నువ్వు నా ఇందు నాకు అనుగ్రహం. గిరిరూపమైన కరుణా సముద్రమా, నువ్వు కరుణా సముద్రుడు. గిరిరూపమైనట్టి కరుణా సముద్ర కృప చేసి అని నా పట్ల ప్రేమ కలిగి, నా పట్ల దయించి, నా పట్ల కొంచెం దయ చూపించి నాకు. ఒకవేళ నీ దయకి పాత్రుడయ్యేటువంటి గుణ సంపద నాకు లేదు, నీ దయకి పాత్రుడయ్యేటువంటి ఆ గుణ వైభవం నాకు లేదు, అంటే అది వంపెట్టి నీకు దయ చూపించనంటావేమో, మరి ఆ సాకులు తీసుకురాకు, ఆ వంపులు ఏం పెట్టద్దు. గిరిరూపమైన కరుణా సముద్రమ కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. ఒకవేళ నువ్వు డిగర్వ కాలేదు ఇంటికి వెళ్ళిపోమంటాము, నన్ను ఇప్పుడు డిగర్వ కాకపోతే నన్ను డిగర్వ చేసి, నన్ను అర్హుని చేసి, నన్ను యోగ్యుని చేసి అప్పుడు అనుగ్రహించుకొని, ఇప్పుడు నేను పనికి రాకపోతావు. నేను పనికి రావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోనే బదులు పనికి వచ్చి వాళ్ళ చేసి అప్పుడు నీ అనుగ్రహం నాకు పంపించు, నీ దయ నాకు పంపించు. గిరిరూపమైన కరుణా సముద్రము కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింటూ అరుణాచల. చూచి చింతించి నేనుందాకి పక్కము చేసి నీ ఏడు బ్రూము అరుణాచల. అంటే గురువు దయా అంటే వన్ టచ్ జనప్, వన్ లుక్కీ జనప్, వన్ వరడి జనప్, వన్ లుక్కీ జనప్, వన్ వరడి జనప్, వన్ టచ్ జనప్. ఆ గురువు ప్రశాంతంగా తన గురువు గురువు యొక్క హృదయం మిమ్మల్ని ఆ కళ్ళ ద్వారా చూసింది అనుకోండి, అక్కడ కళ్ళు కలిసి చూడటం హృదయం చూస్తుంది. గురువు కళ్ళు మనం అక్కడ చూస్తుంటే ఆ గురువు కళ్ళు కలదు, హృదయం ఆ కళ కళ్ళు చూడటం, హృదయమే కళ్ళును ఉపయోగించుకుని చూస్తూ ఉంటుంది. ఒకసారి అలా కంపాషన్ మన పట్ల వర్షిస్తే అప్పటికప్పుడు పునీత వెళ్ళిపోతాం ఆన్ ది స్పాట్. వన్ టచ్ జనప్, వన్ లుక్కి జనప్, వన్ వరడి జనప్. ఒక మాట చాలా బాగుపడతాను అంటే తండ్రి ఎంత పెద్ద అయినా వాళ్ళు అగ్గిపూలు ఇస్తే అంటిపోతుంది. అలాగే నీలో ఎంత అపవిత్రతున్నా ఆ గురువు అనుగ్రహం ఏం చేస్తున్నారు, దాన్ని తరిమే అపవిత్రం తరిమేస్తున్నారు. నీలో ఎంత పెంట ఉన్నా ఆ గురువు అనుగ్రహం ముందు, గురువు దయకు ముందు అది కాలి బూడిది అయిపోతుంది. అదేమవుతుంది, కాలి బూడిది అయిపోతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఎటువంటిది, గురువు యొక్క శక్తి ఎటువంటిది, ఆ గురువు యొక్క ఎనర్జీ ఎటువంటిది. అంటే గురువు బ్రహ్మమై ఉన్నాడు, అది మరిచిపోకు. గురువు అంటే అక్కడ శరీరం కాదు, గురువు బ్రహ్మమై ఉన్నాడు. గురువు అంటే అక్కడ శరీరం కాదు, గురువు ఏమన్నాడు, బ్రహ్మమై ఉన్నాడు. అంచేత వాళ్ళు అలా చూసిన కరుణాపూరితంగా ఆ గురువు యొక్క కరుణ నీ మీద ఒక్కసారి వర్షించిదే, వర్షించే కొన్ని రాబోయే జన్మలో కొన్ని వేల జన్మలు ఆగిపోతాయి, కొన్ని వేల శవాలు మీకు ఆగిపోతాయి. అది గురువు యొక్క అనుగ్రహం. భగవాన్ అన్నారు, నీ తీర్థయాత్రలు, నీ ప్రయాణాలు, నీ పూజలు, ఈ దేవాలయాలు కట్టించటాలు, నీకు అర్థమవుతుంది, ఈ వ్రతాలు, ఈ నోవులు, ఈ జపాలు, మీరు చేసిన సాధనలు, గంగానది స్నానం, గోదావరి నది స్నానం, ఈ స్నానాలు ఎంతో కొంత మిమ్మల్ని పవిత్రం చేస్తారు, ఎంతో కొంత మిమ్మల్ని పవిత్రం చేస్తే అంత కరెక్ట్. అది ఎంతో కొంత పవిత్రం చేస్తా. అసలు మీ కాశీలో ఇచ్చారు నువ్వు ఏదో కొంత పవిత్రం, ఎంతో కొంత పవిత్రం అవుతారు పుణ్యక్షేత్రాల దర్శనం అది అనగా. కానీ గురువు యొక్క అనుగ్రహం ముందు, గురువు యొక్క దయ ముందు, గురువు యొక్క కంపాషన్ ముందు అన్నిటి రెండు అన్ని రెండో పక్షం ఉన్నారు. గురువు యొక్క అనుగ్రహం అంటే యాజ్ఞ మీరు సబ్జెక్ట్ ఎంజాయ్ చేయలేకపోతున్నారనుకోండి, రామకృష్ణ పరమహంస ఏంటి ఎండిపోయిన కట్టెల్లా కనిపిస్తున్నారు, అగ్గిపోలో అగ్గిపెట్టి అయిపోతాను కానీ ఒకడో కాలకం ఓ అగ్గి. ఇప్పుడు మన పిడక బాగా తడిచిపోయి ఉందనుకోండి, మనం అగ్గిపెట్టి వేసినది అంటుకోదు. మీకు అర్థమవుతుందా? వీళ్ళందరూ ఏంటి అంటే మీకు ఆ రసవృదయం మీకు లేదు అనుకోండి, అనుకోండి ఆ భక్తి వృదయం మీకు లేదు అనుకోండి, అది ఆస్వాదించే ఆ జ్ఞానాన్ని కానీ భక్తిని కానీ ఆస్వాదించే మీకు అర్హత లేదనుకోండి, అలా అనేవాడు కదా. ఏంటి ఎవరు చూసినా ఎండిపోయిన కట్టిల్లా కనిపిస్తున్నారు అంటే ఆ ఎనర్జీ మీకు లేనప్పుడు అంటే సబ్జెక్ట్ మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనుకోండి, మీకు అర్థమవుతుందా? ఆ రసవృదయం లేదనుకోండి, లోపల ఆస్వాదించే ఆ శక్తి మీకు లేదనుకోండి, ఆ మెంటల్ మేకప్, ఆ మేకప్ మీకు లేదనుకోండి, మైండ్ లో మెచ్యూరిటీ లేదనుకోండి, అలా అనకుండా ఏంటి ఎండిపోయిన కట్టిల్లా కనిపిస్తున్నారంటే ఈ మొఖాలు అందరూ అంటే ఎవడో పచ్చగా కనపడటం లేదంట. అంటే సబ్జెక్ట్ మీరు ఎంజాయ్ చేయలేనప్పుడు అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలం. అరుణాచలం అరుణాచలం అరుణాచల శివ అని కూడా అనుకోకర్లేదు, ఇది పంచాక్షి. అరుణాచలం 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 అది పంచాక్షిది కూడా. అరుణాచలం 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 అంటే మానస అరుణాచలం తోటి ఆ కొండతోటి ఆ మౌంటైన్ తోటి గిరి రూపంలో ఉన్న ఈశ్వరుడు తోటి నువ్వు మానసికంగా అనుబంధం పెట్టుకున్నా మనసు అడిగిపోతున్నావు, మనసుకి విజృంభణ ఆగిపోతుంది. నువ్వు ఆ మౌంటైన్ తోటి అంటే వాడు ఈశ్వరుడే, ఆ గురికి కొండ రూపంలో ఉన్నాడు, అడు కరుణా సముద్రం వీడికి కొండ రూపంగా నీ స్థూల బుద్ధి కనిపిస్తున్నాడు, నీ మాంసం నేత్రాలతోటి అలా కనిపిస్తున్నాడు, వీడికి అలా కనిపిస్తున్నాడు అంతే. కైలాసంలో శివుడు ఉన్నాడు, అరుణాచలం కొండలో శివుడు ఉంటాం కదా, కొండే శివుడే ఉంది, శివుడే కొండ రూపంలో ఉన్నాడు, అక్కడ ఉండటం కాదు. అంటే నువ్వు మానసికలను అనుబంధం పెట్టుకుంటే నీ మనసు అణిగిపోతుంది. అరుణాచలేశ్వరుడితో కదా నువ్వు మానసికమైన అనుబంధం పెట్టుకుంటే నీకు తెలియకుండానే మనస్సు అణిగిపోతుంది. అణిగిరి మనస్సుకి ఆత్మజ్ఞానం అందుతుంది, విజృంభిస్తున్న మనస్సుకి ఆత్మజ్ఞానం అందదు, అణిగిరి మనస్సుకి అది ఆత్మజ్ఞానం అందుతుంది. అయితే మనస్సు అనగాల కదా, అది ఈశ్వరుని యొక్క దయ, ఈశ్వరుని కృప. మనం ఎంత ప్రయత్నం చేసినా ఎంత సాధన చేసినా ఆయన దయ లేకుండా మాకు ఇది సాధ్యం కాదు. ఓం శాంతి శాంతి శాంతి. పురుగులు, ఆ పురుగుల చేత మిమ్మల్ని కుట్టిస్తా ఉంటాడు వాళ్ళు, పురుగులు అది పురుగుల చేత మిమ్మల్ని కుట్టిస్తా ఉంటారు. ఎందుకు కొడతా చెప్పమంటారు పురుగులు? మీరు కొంతమంది మీ ఆ పురుగుల మీద మీకు ద్వేషం ఉందా చూస్తాడు, వాళ్ళు పురుగులు అవడానికి వాళ్ళ మీద ద్వేషం ఉందా కోపం వస్తాను మీకు అని చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ పురుగుల మీద ద్వేషం వస్తాను కోపం వస్తాను అనుకోండి, మళ్ళీ పునర్జన్మ పంపిస్తాడు. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తాడో కంగారు పడిపోతున్నారు, మీరు కంగారు పడిపోయి మీ ఆత్మవిశ్వాసం మీరు చెడగొట్టుకోక్కర్లేదు. మీ ఆత్మవిశ్వాసం మీరు చెడగొట్టుకుంటున్నారంటే మీరు బలం చేయచ్చు. సమాజంలో విమర్శలు ఎక్కువ ద్వేషమే కారణం. సమాజంలో ఎమోషనల్, సమాజంలో ఎక్కువ మంది ఎమోషనల్ కారణం ద్వేషమే కారణం. ద్వేషమే కారణం తెలియకపోవటం దీనికి ఇంకా మీ మనసులు పాడు చేసుకుంటారు. రామకృష్ణుడు చెప్పారు సార్, రామకృష్ణ పరమహంస గారి భార్యకి ఎవరో భక్తులు 10 రూపాయలు ఇచ్చారంట. మామయ్య ఆవిడకి ఏదో ఖర్చు కింద మామయ్య ఎవరో భక్తులు 10 రూపాయలు ఇచ్చి మీరు దేనికైనా వాడుకోండి అన్నారు రామకృష్ణ పరమ. రామకృష్ణ పరమహంస గారు డబ్బు ముట్టుకోడు, అయితే ఆయన చేసిన మీరు డబ్బు పెడితే పారాలసిస్ వచ్చేస్తుంది చేతికి. మళ్ళీ 1 గంట సేపు మీరు మధ్యాహ్నం వేస్తే కానీ చేయి మామూలు చేయవద్దు. రామకృష్ణ పరమహంస గారు మీరు డబ్బు ముట్టించినా లేదా బండాలైన మట్టించినా ఈ చెయ్యి వంకరలు పోదు. మళ్ళీ 1 గంట సేపు మధ్యాహ్నం చేస్తే కానీ చెయ్యి మామూలుగా రాదు. ఈ లోకం ఎటువంటి రామకృష్ణుడు చెప్తాడు. ఆ శారదామాతకి అప్పుడు శారదామాతకి ఏం పేరు ఏంటంటే చిన్నపోదారు భార్య. రామకృష్ణుడు పోదార్థాలను చేశాడు కొంతకాలం, అంటే ఇద్దరు ముగ్గురు పోదాలని కూడా ఈయనకి చిన్నపోదాలని పేరు. ఎవరికి? రామకృష్ణుడికి. ఈ శారదామాత ఏమన్నారంటే చిన్నపోదాలు భార్య. ఏంటి ఆ చిన్నపోదాలు భార్య? ఆయనకి ఎవరు భక్తి మామూలు ప్రేమతో ఇచ్చారు 10 రూపాయలు. మీకు ఏదో చిల్లర 10 రూపాయలు అంటే 10 కోట్లు అంత 10 రూపాయలు ఇచ్చారు, ఏదో మీకు చిల్లర ఖర్చులు ఉంటే వాడుకోమని ఇచ్చారు. ఆవిడ పుచ్చుకుంది. ఎవరు? శారదా భక్తులే ఇస్తుంది. అది ఇచ్చుకుంటే ఎవరగాయం ఉంటారు కదా, ఏదో 10 మంది అవరగాయం ఉంటారు. ఆ చిన్న సొమ్మ భారీ డబ్బు సంపాదించి వస్తాను, చిన్న సొమ్మ చిన్నపోదారు, చిన్నపోదారు భారీ డబ్బు చేయి 10 రూపాయలు కింద చేస్తాను. చిన్నపోదారు దక్షిణేశ్వర మీద ఒక అల్లరి, ఆ చిన్నపోదారు భారీ డబ్బు సంపాదించి వస్తాను డబ్బు చేయి. చివరికి రామకృష్ణ పరమహంస గారు చెవుల్లో పడ్డాడు. ఆయన శారదామాత అగ్నిభోత్రం. ఆవిడ ఆవిడే అగ్నిభోత్రం. ఆవిడ కనిపించి అన్నారు అప్పుడు అంటాడు ఈ మాట. ఎవరు? రామకృష్ణ అంటారు. లోకం కాకులు అంటాడు, లోకం పురుగులు అంటాడు. లౌకికులు అందరూ కూడా లౌకికులు కాకులు అంటాడు, లౌకికులు పురుగులు అంటాడు రామకృష్ణుడు. లౌకికులు కాకులు అంటాడు, లౌకికులు పురుగులు అంటాడు. వాళ్ళు ఏం మంచిని పోయి మంచిని ఏం మొయ్యేస్తున్నారు. వాళ్ళు మీరే మంచి ఉందనుకోండి ఆయన చెప్పరాక నీకు అర్థమే చందా. ఆ మీరే ఏదైనా నీ శారదా మాత్రమే అన్న అవునెచ్చి వాళ్ళు చెప్పడానికి 10 రూపాయలు పుచ్చుకునే విషయం ఒకటే చెప్తున్నారు. అంచేత ఈ లౌకికులు అందరూ ఎలా ఉంటారంటే, లౌకికులు అంటారు అదే రామకృష్ణుడు అంటే నాకు తిరిగి జన్మలంటూ వస్తే, నాకు తిరిగి జన్మలంటూ వస్తే నాకు మోక్షం వచ్చినప్పుడు లౌకికతో జ్ఞానం లేకుండా చూడమని చెప్తాడు. శారదామాతో రామకృష్ణుడు ఏం చెబుతాడంటే, లౌకికుడు కాకులు అంటాడు, పురుగులు అంటాడు, వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంపిస్తాడు. 10 రూపాయలు పిచ్చినందుకు చిన్నపోదారు భార్య సంపాదించేస్తాను, చిన్నపో ఏం సంపా 10 రూపాయలకి కోటి తీసుకునేలా అయిపోతుంది. అల్లగా దక్షిణేశ్వరం అంటారు. అప్పుడు రామకృష్ణుడు ఏం అర్థం, లౌకికులు అలా ఉంటారు అన్నాడు. అంతే ఆ మాట శారదకు చెప్పాడు. లౌకికులు అలాగ ఉంటారని పురుగులు లౌకికులని తేనె కొట్టకుండా ఉంటుంది. తన ఇంటికి కుట్టిందని అనకుండా తన స్వభావం అది లౌకికులు అంచే పాము కరవకుండా ఉన్నది ఇంటికి కలిసినట్టు తన స్వభావం అది. వాళ్ళు పురుగులు మీకు అర్థం వచ్చింది. లౌకికులు కాకులు అంటాడు. ఇంకా మన మీద కాకులే మంచోళ్ళు, మన మీద కాకులే మంచి. ఎందుకు మంచి అంటే కాకులు చెడ్డమయ్యి మంచి మోస్తాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు దినవారం కాకులు అని చూడండి, మీరు బయట అన్నం పెట్టండి, మీరు ఇప్పుడే ఇంట్లో అన్నం పెట్టండి. అన్నం పెడితే ఒక కాకు చూసింది అనుకున్నాను, మన మీద కాకులు మెరిగే కొన్ని విషయాలు మనం ఎక్కడైనా ఏదైనా దొరికితే అంత మనం చేస్తాం. బాలయ్య చచ్చిపోయినప్పుడు ఎవడు దొరికింది నాకు తినేశాడు. కాకులు అలా కాదు పాప, కొన్ని విషయాలు కాకులు కాలం కొన్ని మనకంటే మంచి మీకు తోలిచేడా మనకంటే మంచి. ఎందుకు చెప్తానంటే మీరు పెరట్లో కానీ దొడ్లో కానీ అన్నం పెట్టండి. ఒక కాకి అన్నం చూసిందంటే కావు 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 కేకలు చేస్తున్నారు. నాకు ఏదో చింతానికి కనిపించింది, మీరు కూడా రండి మనం కలిసి తిందామని. మనం కలిసి తిన్న ఎవరు దొరికిందో తినేస్తూ ఉంటాడు అంతే. అయితే మనుషుల మీద కాకులు మరి కొన్ని విషయాలు మీరు ఎప్పుడైనా అన్నం పెట్టిన దొడ్లు కాకి చూసింది అనుకోండి కావు 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 అంటుంది. అంటే మిగతా కాకులు రమ్మని నేను కూడా తింటాను అన్న మీరు కూడా వచ్చి తినేవాడు. మనుషులు అలా తినరు, ఎవరికి దొరికింది అది తినేస్తాడు అంతే. ఇది ముగిస్తున్నాను. అయితే సన్యాసం అంటే మమకారం విడిచిపెట్టడం కాదు, బట్టలు మార్చుకోవడం, పని మానేసి ఎక్కడికి పారిపోవటం అంటే మిమ్మల్ని ఇక్కడ రామ భగవాన్ చెప్పింది అదనంగా మిమ్మల్ని పని కల్పించుకోమని ఓటిని దుమ్మంతా ముఖానికి రాసుకోమని కాదు. భగవంతుడు మీకు కేటాయించిన పని ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి, శ్రద్ధగా చేయండి. అది అర్థమవుతుందా? మీకున్నది మీకున్న 10 రూపాయలు ఎవరితో ఏడకలు లేని వాళ్ళతో మీరు ఎలా పంచుకుంటున్నారో, మీకు ఏదైనా నేర్పు ఉంటే నేర్పు కూడా పంచన్నారు. మీరు సాంబార్ బాగా కాస్తారనుకోండి, మీకు అర్థమవుతుంది సాంబార్ కాస్తా బాగా కాస్తే వాళ్ళు బాగా కాయని వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా నేర్పండి. వాళ్ళకి ఏదో మీకంటే బాగా ఏదో నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకోండి. దీనికి మీ అహంకారం అడ్డు రాక్కర్లేదు, మీ అహంకారం అడ్డు రాక్కర్లేదు. అది శరీరం చచ్చిపోవడానికి ఎవరు సాధన చేయక్కర్లేదు, అది వయసు వచ్చాక అది చచ్చిపోతుంది. మనస్సును చంపడానికి సాధన చేయాలి. ఎందుకంటే మనస్సు ఎలా వస్తుందంటే సంకల్ప రూపంలో వస్తుంది. మనసు ఇది అనుకుంటాం కదా, ఆ మనసు ఎలా వస్తుంది? సంకల్ప రూపంలో వస్తుంది. మనసు అని మనకు తెలియదు. మనసు ఎలా వస్తుందంటే సంకల్ప రూపంలో వస్తుంది, కానీ ఈ సంకల్ప రూపంలో వచ్చేది మనసు అని మనకు తెలియదు. అది మనసును చంపడానికి మనోరేషణానికి నేను సాధన చేయాలి, కానీ శరీరం చచ్చిపోవడానికి సాధన చేయక్కర్లేదు. సహజంగానే ఏదో రోజు ఈ చుక్కు బయటకు పోతున్నాను, ఈ చుక్కు బయటకు పోతుంది అని చేత బాగా పని. వాళ్ళు ఎవరో శంకరాచార్య వాళ్ళు ఇల్లు విడిచిపెట్టారు వెళ్ళారంటే రామానుజీ వాళ్ళు బాగా పండిపోయిన పళ్ళు, రైప్ ఫ్రూట్స్, చెట్టుని బాగా చెట్టుని మనం కాయ కొయ్యకపోయినా, చెట్టుని కాయని మనం కొయ్యకపోయినా పండిపోయిన దానవుతుంది, రాలిపోతుంది, మనం కొయ్యక్కర్లేదు. అలా రాలిపోయింది వాళ్ళు. అలా నువ్వు పచ్చిగా ఉండి, నువ్వు పచ్చిగా ఉండి విడిచిపెట్టి పని చెట్టు పారిపోతే నువ్వు ముగ్గో కాదే కుళ్ళిపోతావు శివుడికి. అది భగవాన్ చెప్పి నువ్వు ఎలాగా ముగ్గావు, నువ్వు ఎలా ముగ్గుతావు శుభ్రంగా కుళ్ళిపోతావు. మీరు ముగ్గర కుళ్ళిపోతాడు చివరికి. అంటే నీకు రోడ్డు మీద దుమ్ము మీ ముఖానికి రాసుకోమని కాదు. భగవంతుడు మీ శరీరానికి కేటాయించిన పని ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి, ప్రీతిగా చేయండి. మీకు అర్థమవుతుందా? ఆ ఎలా చేయాలంటే ఈశ్వరుని దైకి పాత్రలో ఎలా చేయండి. మీరు ఎలాగైతే డబ్బు సంపాదించుకుంటున్నారో, ఎలాగైతే గౌరవాలు సంపాదించుకుంటున్నారో, ఎలాగైతే చదువు సంపాదించుకుంటున్నారో, అలా ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా సంపాదించుకోవడం చెబుతున్నారు. అదే ఇక్కడ బోధ. మీరు ఏదో మీరు గౌరవాలు సంపాదించుకుంటున్నారు కదా, కొంచెం మీరు కొంచెం కొంచెం గౌరవం సంపాదించుకుంటున్నారు, పైసలు సంపాదించుకుంటున్నారు, పాండిత్యం సంపాదించుకుంటున్నారు. మీకు అర్థమవుతుంది ఏ పరిచయాలు పెద్దలతో పరిచయాలు అన్నీ ఏమి సంపాదించుకుంటున్నారు, కానీ మీరు చెప్పడం మీరు పడుతున్నారు. ఆ ఎలా సంపాదించుకుంటున్నారు? ఈశ్వరుని అనుగ్రహం కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది సాధన అంటే, ఇది సాధన అంటే. అయితే మీరు ఏమి మీరు మొగ్గకుండా మీరు బాగా పచ్చిగా ఉండి బాగా ఉన్న పచ్చికాయని మీరు బుట్టగట్టేస్తే మీ మొగ్గలు కుడిపోతుంది. మీరు కూడా కంగారు పడి ఆనం చూసి, చేతకాలను ఆనం చూసి, రేణం చూసి మీరు చేసి పని ఇచ్చిపెట్టేసి బయటికి పోతే మీరు మొగ్గలు సరిగ్గా కుళ్ళిపోతారు. ఓం నమో నారాయణాయ నారాయణ 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 ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ నారాయణ. ఇదేమక్కని తరించకుండా ఏదో మంత్రం తీసుకుని అది శ్రద్ధగా చేసినా మీరు పవిత్రులు అవుతారు. యోగా ఎందుకు, వాట్ ఫర్? మీరు ప్రాణాయామం చేస్తామండి, లేదంటే యోగా క్లాసులు పెట్టారండి, యోగా క్లాసులు నేర్చుకుని వచ్చామండి, 6 వారాల ట్రైనింగ్ అండి, 4 వారాల ట్రైనింగ్ అండి, వాట్ ఫర్? దేనికోసం? కేవలం చెప్పులు కొట్టుకుంటానుక అది కాదు. మీరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఇక ఎన్ని సముద్ర స్నానాలు చేసినా, ఎన్ని నదులు చేసినా, ఎన్ని నదుల్లో స్నానాలు చేసినా, ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఇవి అన్నింటికి ప్రయోజనం మీరు పరమ పవిత్రులు అవటానికి. పరమ పవిత్రుడు కాని వాడికి కలిగే సాక్షాత్కారం కలగదు. దేనికి యోగాభ్యాసాలు? ఆరోగ్యం బాగు, ఆరోగ్యం అనేది మంచిదే. ఆరోగ్యం బాగుపడితే మంచిది, ప్రపంచానికి సంబంధించింది, దేహానికి సంబంధించింది. అసలు ఏం అది కాదు, మీ ఆరోగ్యం బాగుపడితే మంచిదే. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనసు ఆరోగ్యంగా ఉండాలి, కానీ ఇక్కడ ఇది లోకానికి సంబంధించిన విషయాలు. మీకు అర్థమవుతుంది? అన్నిటికీ యాత్ర చేయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి, సత్కర్మ చేయండి, ఇంకోటి చేయండి, అనేసి వాట్ ఫర్? మీరు 6 వారాలు ట్రైనింగ్ కావడం, 4 వారాలు ట్రైనింగ్ దేనికి, వాట్ ఫర్? దేనికోసం? మీరు ఉంటే దాని లక్ష్యం అన్ని యోగాభ్యాసాల యొక్క లక్ష్యం ఉంటే మీరు పరమ పవిత్రులు అవ్వాలి. వాట్ ఫర్ దేనికోసం? యోగా ఫర్ ప్యూరిటీ. దేనికోసం? యోగా ఫర్ ప్యూరిటీ. ఆ ప్యూరిటీ కోసం, ప్యూరిటీ సంపాదించేందుకు. చేతిలో ధనం ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోవడం ఎంత తేలికో, మన పరమ పవిత్రులు అయితే మోక్షం రావటం కూడా అంతే తేలిక. యోగాభ్యాసాలు, యోగాభ్యాసాలు మీరు ఆహారణీయం ఉండండి, అది ఈశ్వర ప్రణిధానం ఉండండి, మానసిక తపస్సనండి, శారీరక తపస్సనండి, మీకు అర్థమవుతుంది, లేదా వాక్ తపస్సనండి. ఎనిక యొక్క ఉద్దేశం పరమ పవిత్రుడు అవ్వడానికి వస్తువు నిరూపణ ఉంది. పరమ పవిత్రుడి కన్నా వస్తువు గోచరించదు, ఉన్నా గోచరించదు. ఆ ఎలిజిబిలిటీ సంపాదించడం కోసమే యోగం. ముందు మీ పెళ్లి ఉదాహరణ మర్చిపోకండి. ఇంకా 4 రోజులు పెళ్లి ఉన్నదిగా, నీ మాట, నీ ఆలోచన, నీ పని దేని మీద ఉంటుంది? పెళ్లి మీద ఉంటుంది. అలాగే భగవద్ అనుభవం మీద, పెళ్లి ఇంకా 4 రోజులు పెళ్లి మీద ఉండగా మాట ఒకటి, మనసు ఒకటి, చెయ్యి పక్క అనదు, మూడు కలిసిపోతా ఉంటాయి. పెళ్లి పెళ్లి ఆ మూడు కలుస్తూ ఉంటాయి, పెళ్లి సక్సెస్ చేయాలి. నీకు అర్థమవుతుందా? అదేవిధంగా నీ మాట, నీ మనస్సు భగవద్ అనుభవం పొందడం కోసం, నీ మాట, నీ మనస్సు, నీ చేత భగవద్ అనుభవానికి అనుగుణంగా అలా ప్రవహిస్తుంటే మీరు తప్పనిసరిగా భగవద్ అనుభవం పొందుతారు. ఇప్పుడే ఇక్కడే ఈ శరీరం శవ ఒక ముందే మీ శరీరం భూమి మీద తిరుగాడుతున్నప్పుడే.